அவித்யாநாமந்தஸ்தி நிரமிகிரத்வேபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஹிரே தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்ம ஜலதோ நிமக்னானாம் தௌஷ்ட்ராமிரடிபுவனாமஸ்யம் சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் ஜாயேத் சர்வவிக்ரோபசாந்தயே வந்தே குருபதத்வந்த்வோ அவாங்மானசகோச்சரம் ரத்தசுக்லப்ரபாமிஸ்ரோ அதத்யோ த்ரைபுரம் நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாஸம் ப்ரசோதயமுதீரயேத் சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாவத்ரய விநாசாய ஸ்ரீகிருஷ்ணாய வயம் நமஹ யம் ப்ரௌரஜந்த மனுபேதமபேத க்ருத்யம் த்வைபாயனோ விரகதாகராதுஹாவ புத்ரேதி தன்மயதயா தரவோபிநேதுஹ தம் சர்வபூதஹ்ருதயோ முனிவானதோஸ்மி நிகமகல்பதரோர்கழிதோம்பலம் சுகமுகாதமிருதத்ரவசம்யுதம் பிபத பாகவதம் ரசமாலயம் முகுரகோ ரசிகாக புவிபாவுகாக ஸ்ரீ கைவல்யபதம் குச்சேருடகுனை சிந்தின்ஜகன் லோகரக்ஷைகாரம்பகு பக்தபாலனகளா சௌரம்பகு தானவோத்ரேகஸ்தம்பகு கேலிலோலகுலசத்ருஜாலசம்பூதநானாகஞ்சாதவபாண்டவம்பகு மகானந்தாங்கநாடு சமஸ்த சன்மங்களானி சொல்லு. அக்ரூரு கௌசூரு பந்தக்கா ஸ்ரீகிருஷ்ணுடைய பிருந்தாவனம் நுஞ்சி தீசுகுரவடானிக்கு வெயிந்திராடு. అది ఈనాడు మనం చెప్పుకోబోతున్న పవిత్ర ఘట్టం భాగవతంలో స్తవనం చేసిన మహానుభావుడు ఎంత హాయిగా మోక్షం పొందవచ్చో తెలియజేసే కదా. శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం ఇవి తొమ్మిది భక్తి మార్గాలు మనకి ప్రహ్లాద కుమారుడి ద్వారా భాగవతంలో వేదవ్యాసులు మనకు చెప్పించారు. అందులో పురాణం విన్నాడు, పరీక్షిస్తూ మోక్షం పొందాడు. శ్రీ విష్ణోహ శ్రవణే పరీక్షిత భవత్. పరీక్షిత్ మహారాజ్ నీలనే ఏడు రోజుల పాటు భాగవతం విన్నాడు, మోక్షం పొందాడు. వైయాసకి కీర్తనే రెండవది కీర్తనం ద్వారా ఎవరు వేదవ్యాసుని కొడుకు సుఖ మహర్షి ఆయన మోక్షం పొందాడు. ప్రహ్లాద స్మరణే ప్రహ్లాదుడు స్మరించాడు. అన్నం తింటున్నా తిరుగుతున్నా కదులుతున్నా కూర్తున్నా సర్వకాల సర్వస్మరణలో స్మరణ చేసి 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 ఆయన మోక్షం పొందాడు. తదంగిరి భజనే లక్ష్మీ లక్ష్మీదేవి రోజు కాళ్ళు వచ్చింది, తద్వారా మోక్షం పొందింది. ఎవరు కాళ్ళు పట్టుకుంటారో పరమాత్మని వాడు తొందరగా మోక్షం పొందుతాడు. పృథు పూజని పూజించాడు పృథు చక్రవర్తి, అంత బాగా పూజించిన వాడు మరొకడెవడూ లేచాడు. ఆయనే ఉంటే మొత్తం ఈ అర్చకుల పోస్టులన్నిటికీ ఆయన్ని హెడ్ చేసేవాడు అనమాట. వాడు అంతటి గొప్పవాడు, ఆయన విష్ణు స్వరూపుడు. ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. అక్రూర స్తవనే ఇక్కడ చెప్పారు. అక్రూరుడు స్తవనం చేసేటప్పుడు మీరు కాసేపట్లో వినబోతున్నది, స్తోత్రం చెయ్యడంలో అంత గొప్పవాడు లేడు. అసలు ఒక శాస్త్రంలో ఒక నియమం ఉందండి, పురాణం చెప్పేవాడు పద్యం పాడితేనే పురాణం చెప్పాలంటే చెప్పకూడదు. పద్యం వచనం చదివినట్టు వాడు పౌరాణికుడు కాదు నిర్వచనం. స్తవనం చేయకుండా పూర్వకాలంలో ఎవడు పురాణం చెప్పాలి? పురాణం చెప్పిన వాడికి అంతో ఎంతో రాగజ్ఞానం ఉండాలి కదా, నియమం నేర్చుకోవాలి బలవంతంగా అయినా సరే. పోషిత బాంధవుడు ఎదు పొంగవుడా జలముందు కంచిన వచనం చదివితే నేను చెప్పిన మాట కాదు, సుస్పష్టంగా భాగవతంలో చెప్పిన మాట. అంచేత ఆనాడు ఈనాడు కూడా పద్యం పాడాలి, పాట పాడాలి, కీర్తన చెయ్యాలి ఒక నియమం అనమాట. పద్యం వచనం చదివితే అది పురాణం కాదు, అది పాఠం చెప్పుకోవడానికి మనకు వస్తుంది. అందుకని స్తవనం చేసి స్తోత్రం చేసి అద్భుతమైన రాగంతో అక్రూరుడు మోక్షం పొందాడు. ఇలా చెప్పాను నేమనుకోదు. ఒక్కొక్కసారి నేను మరి శాస్త్రం ఉన్నదన్నట్టుగా చెప్పాలి, కఠిన నియమం కాబట్టి చెప్తున్నాను తప్ప పక్షపాతమో లేకపోతే ఎవరినో చెప్పడానికో మాత్రం కాదు సుమా. అది పౌరాణికుడికి నిజాయితీగా నియమం ఉన్నదన్నట్టుగా చెప్పడం కూడా ఒక నియమం అది, మరి తప్పదు. అటువంటిప్పుడు సత్యం ఒక్కొక్కప్పుడు మనస్సుకి బాధ కలిగించిన వజ్రం ఎలా అయితే పుటం పెట్టడం వల్ల పవిత్రం అవుతుందో, అలాగే బంగారం పుటం పెడితే ఎలా అయితే పవిత్రం అవుతుందో అలా చెప్పడానికి మనకు వస్తుంది కాబట్టి చెప్పడం. ఇక దాస్యం చేశాడు ఆంజనేయ స్వామి వారు, అంచేత ఆంజనేయుడు తొందరగా మోక్షం పొందాడు. సఖ్యే అర్జున, అర్జునుడు స్నేహం చేశాడు ఆయన మోక్షం పొందాడు. రోజు కూడా కృష్ణ యాదవ మాధవ అంటూ పిలిచాడు, ఆ రకంగా ఆయన మోక్షం పొందాడు. అన్ని ఒక సర్వస్యాత్మ నివేదనే బలిరభూత్ కైవల్య వేషాం పదం, సమస్తం వచ్చినవాడు సాక్షాత్తు విష్ణుమూర్తిని చెబితే కూడా కులగురువు శుక్రాచార్యుడి మాటని తిరస్కరించి మూడు అడుగులు దానం అవ్వడానికి ఎవరు సిద్ధపడతాడండి? నిజంగా ఆ బలి చక్రవర్తికి సాటి వచ్చే మరొక దాత లేదు. సర్వస్యాత్మ నివేదనే బలిరభూత్ కైవల్య వేషాం పదం అన్నారు. ఆ విధంగా బలి చక్రవర్తి సమస్తం సమర్పించేశాడు, మోక్షం పొందాడు. అందులో ఈ అక్రూరుడికి ఒక ప్రత్యేక స్థానం, స్తవనం చేశాడు. అటువంటి అక్రూరుడు తెల్లవారి బృందావనానికి ప్రయాణమై వెళ్ళాలి, శ్రీకృష్ణుణ్ణి తీసుకుని రావాలి. రాత్రి నిద్రపట్టలేదండి భక్తుడు కదా. ఎందుకు నిద్రపట్టలేదంటే ఆత్రం, ఎంత తొందరగా వెడదామా, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు బృందావనానికి వెడతానా, ఆ శ్రీకృష్ణుడిని దర్శిస్తానా అనే పులకింతతో ఆ పూట సరిగ్గా నిద్రపట్టలేదట. మహానుభావులు అందరూ అలాగే ఉంటారు. ఇవాళ పొద్దుగా ఒక భక్తురాలు పైకి వచ్చి ఎప్పుడు సాయంత్రం అవుతుందాననే ఆత్రంతో రాత్రి నిద్రపట్టట్లేదండి, 6:30 అవుతుంది వచ్చి కూర్చొని విందాం పురాణం. సాయంత్రం 6:30 పురాణం వినడానికి రాత్రి నిద్రపట్టట్లేదట. ఆత్రం అంటే అది అది అక్రూరుడి లక్షణం. అది ఆ తల్లి 60 వయసు దాకా పైకి మేడ మెట్లు ఎక్కలేక ఎక్కువ వచ్చి పొద్దున చెబుతుంటే శరీరం పులజించి ఒక క్షణం. ఉన్నారు అలాంటి భక్తులు ఈ దేశంలో ఉన్నారు కాబట్టి ఇంకా మనం అన్నం తింటున్నాం, కాస్త వర్షాలు కురుస్తున్నాయి అప్పుడప్పుడే. పరమ భాగవతోత్తములు అంటారు వాడు, తలుచుకుంటే గుర్తొస్తూనే ఉంటుంది. ఎక్కువ మంది ఈ 4 రోజుల్లో చెప్పింది అదే, ఈ 7 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తారా అని అప్పటిదాకా మాకు ఎప్పుడు నిద్ర పడుస్తుందో తెలియట్లేదు. అలా ఆ అక్రూరుడు ఎలాగో మొత్తం మీద నిద్రపోయాడు, తొందరగా లేచాడు, స్నానం చేశాడు, సంధ్యావందనాలు పూర్తి చేస్తున్నాడు. 4 గుర్రములు పూంచిన మంచి బలమైన గుర్రాలు తగిలించిన రథం ఒకటి సిద్ధం చేసుకుని ఆ రథం ఎక్కి బృందావనానికి ప్రయాణం అయ్యాడు. అడవి మార్గం సరైన రోడ్లుండే రోజులు కావు, అడవుల్లో మధ్య మధ్యలో చెట్లు ముళ్ళు అడ్డొస్తుంటే మెల్లి మెల్లిగా వెళ్ళేవి రథాలు. అలాంటి ఆ మార్గంలో వెడుతూ తనలో తాను ఇలానుకుంటున్నట్ట ఆ భాగవతోత్తముడు, ఎట్టి తపంబు చేయబడే ఎట్టి చరిత్రము లబ్ధమయ్యను, ఎట్టి ధనంబులకు ఈ బడెనో తొలివామునందు నా ఎట్టి వివేక ఈనునకు ఆదిమునీంద్రులు యోగ దృష్టిలో పట్టగలేని ఈశ్వరుని బ్రహ్మవయు హరిచూడగల్ నేను పూర్వజన్మలో ఏ తపస్సు చేశానో ఈ జన్మలో చేశాను అంటలేదు ఆయన. ఇది నా పూర్వజన్మ తపస్సు. ఈనాడు ఏ తపస్సు చేశాను? కృష్ణుని చూడబోతున్నాను. ఎట్టి చరిత్రము లబ్ధమయ్యను. ఎప్పుడు భాగవత సప్తాహం జరుగుతూ ఉంటే భక్తి శ్రద్ధలతో వెళ్ళి ఆ కథ విన్నాను అన్నాడు. ఏ పవిత్ర పురాణ కథ విన్నాను నేను శ్రద్ధతో. ఆ భాగవతం లాంటి పురాణాలు భక్తితో వింటే అప్పుడు సరాసరి వాసుదేవుడిని చూడగలుగుతాడ. ఇవాళ మీరు హృదయాలలో చూస్తున్నారు, పులకించి వింటున్నారు. ఈ విన్న ఫలితం ప్రత్యక్షంగా చూపిస్తాడు ఆయన. అంటే తన దర్శనం ప్రత్యక్షం చేస్తాడనమాట. పురాణం వినేటప్పుడు మనస్సులో అనుభూతులు వస్తున్నాయి. ఈ అనుభూతులకి ఫలితం ఉంటుంది. ఎందుకే చెప్పాడంటే ఆ భగవంతుని కథ విన్న వాడికి స్వయంగా తాను వచ్చి దర్శనమిస్తానని చెప్పాడు ఆయన. ఇచ్చి తీరతాడు ఆయన చెప్పాడు. పూర్వజన్మలో నేను ఏ చరిత్ర విన్నానో ఇప్పుడు చూస్తున్నాను ఆయన కళ్ళారు. ఎట్టి ధనంబులు అర్హులకు ఈ వడిలో తెలివామునందు అర్హత కలిగిన వాళ్ళకి పూర్వజన్మలో నా డబ్బుని ఏ ధనాన్ని దానం చేశాను మహానుభావులకి అర్హులకి దానం చేస్తే దాని ఫలితంగా భగవంతుడు దర్శనమిస్తాట. అది కూడా ఈ జన్మలో కాదు, వచ్చే జన్మలో ఇస్తాట ఇప్పుడు దానం చేస్తే. అందుకని ఏమంటాడు, తొలిబామునందు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే ఈ జన్మలో కాదనమాట, నా పూర్వజన్మలో ఏ మహానుభావుడికి ఏ నా పవిత్ర ధనం దానం చేశాను. లేకపోతే నేనెక్కడ ఒక సామాన్య మానవుణ్ణి, వివేకరహితుణ్ణి, అటువంటి వాణ్ణి ఆదిమునీంద్రుడు యోగ దృష్టితో చూడలేని ఆ ఈశ్వరుణ్ణి, పరబ్రహ్మ స్వరూపుణ్ణి, అవ్యయుణ్ణి చూడబోతున్నాను. ఆయన్ని చూడాలంటే వేల సంవత్సరాలు తపస్సు చేయాలట. కానీ వాడు మరి ఏ జన్మ సుకృతమో నేను తొందరలో చూడబోతున్నాను. కొందరున్నారు నిజమైన పండితులు. వాడు పండితుడు అంటే అందరిలోనూ పరబ్రహ్మను చూసేవాడు అని అర్థం. పండితుడు అంటే సమదృష్టి కలిగిన వాడు అని అర్థం. అటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడిని సంస్కృతములో సూరి అంటారు. సూరి అంటే ఇక్కడ దంత్యం రాయాలి, చేతలో ఉన్న సారాయన్నమాట. సూరులు తొల్లి ఏ విభుని శోభిత పాదనక ప్రభావణి చేరి భవాంధకారమున చిక్కక దాటుదురట్టి దేవతలు వైరముతోటనైన పిలువలు వంచి శుభంబు చేసే నిష్కాగణమైన ప్రేమ ఇదే కంసుని బోలు సగుండుగలుగునే. సూరులు అంటే పండితులు. ఆ శ్రీకృష్ణుడి కాలి దగ్గరికి వెళ్ళి ఆయన గోళ్ల మీద తల పెట్టి నమస్కరిస్తారు. అసలు శాస్త్రం ఏమిటంటే కాలి గోళ్ల మీద తల పెట్టి నమస్కరించాలి. ఎందుకు అలా నమస్కరించాలి అంటే ఆ శ్రీకృష్ణుడి కాలి గోళ్ల మీద నుంచి వచ్చే కాంతి కోటి సూర్యుల కాంతి కంటే గొప్పది. ఒక్క సూర్యుడి వస్తేనే చీకట్లు తొలగుతాయి, కోటి సూర్యులు వస్తే ఇక చీకట్లు ఉంటాయా. మనం ఆ కృష్ణుడికి నమస్కరిస్తే వచ్చే లాభం ఏమిటంటే మామూలు చీకట్లు కాదు పోయేవి, సంసారంలో ఉన్న సుఖము దుఃఖములు లేనటువంటి చీకట్లు అన్నీ పోతాయి. ఈ భవాంధకారములన్నీ పటాపంచలైపోతాయి. అంతటి కాంతి అది ఆ కాళి గోళ్ల మీద తలపెట్టి నమస్కరించి తద్వారా సంసారం అనే చీకట్ల నుంచి బయటపడాలనుకుంటారు పండితులైనటువంటి వాళ్ళు కూడా. ఇప్పుడు ఆ గాలిగోడ మీద పండితుడి కాకపోయినా నేను వెళ్ళి నమస్కరించుకునే భాగ్యం నాకు వస్తుంది. మరి నేనేం పుణ్యం చేసుకున్నానో తెలియదు. కానీ అటువంటి దేవతని తీసుకురమ్మని కంసుడు నన్ను పంపాడు. ఇంకొకటి ఎవరినైనా పంపించవచ్చుగా, కానీ నన్నే పంపాడు. ఇది నాకు ఒక వరం అనుకుంటున్నాడు ఆయన. ఏ జన్మలోనూ పుణ్యం చేశాను, అందుకే కంసుడి లాంటి స్నేహితుడు దొరికాడు. కంసుడు నిజానికి దుర్మార్గుడు కానీ ఆయనే గొప్ప స్నేహితుడు. ఎందుకని
కృష్ణుణ్ణి తీసుకురమ్మని ఆ భాగ్యం నాకిచ్చాడు, రథమిచ్చి డబ్బిచ్చి ఖర్చులిచ్చి. ఇంకెంతకంటే గొప్ప స్నేహితుడు ఎవడు ఉంటాడు? ఆహా కమస, నీలాంటి స్నేహితుడు లేడయ్యా, నిష్కారణంగా నా మీద అంత ప్రేమ చూపించావు, నా జాతకం మార్చేసావు నువ్వు, నీ బుద్ధి రావని నాకు మాత్రం అదృష్టమే. ఒక్కొక్కప్పుడు అవతలడు చెడ్డ తీయాలనే ఉద్దేశంతో కూడా మంచి చేస్తాట. అలా అయ్యింది, అంతా బానే ఉంది. ఇప్పుడు మళ్ళీ లోపల అనుమానం వచ్చింది. ఆయన అనుమానం ఏమిటంటే, నేను కష్టపడి ఆ బృందావనం వెళతాను, శ్రీకృష్ణుడిని చూస్తాను, కానీ వెళ్ళగానే శ్రీకృష్ణుడు నన్ను గౌరవిస్తాడా చీపొమ్మంటాడా? ఎందుకని, నేను నిజానికి కృష్ణ భక్తుణ్ణి సందేహం లేదు, కానీ నన్ను పంపిన వాడితో ఉన్నది ఇబ్బంది. అలా నేను కౌసుడి దగ్గర నుంచి వచ్చాను, పంపిన వాడిని బట్టి గౌరవం వస్తుంది ఒక్కొక్కప్పుడు మనకి. ఒక గోండా దగ్గర నుంచి వెళ్ళాం అనుకోండి, మనకు గౌరవం అడిగితే తీసి పలానా వాడి దగ్గర నుంచి అవతల పోంటాం. అందువల్ల పాత్రని బట్టి వెళ్ళిన వాడికి కూడా పాత్రకు వస్తుంది. నేను కృష్ణుడికి నమస్కరించగానే కృష్ణుడు నన్ను చూచి, నువ్వు కౌన్సిల్ దగ్గర నుంచి వచ్చావు, నన్ను హింసించడానికి వచ్చావు, దుర్మార్గుడు అని తిడతాడేమో అని భయం కలిగింది. అందుకని అనుకుంటున్నాడు తనలో, ఇతడా కంసుని చేత పంపుబడిన హింసింపనేటించినాడు అతి దుష్టుడని తూచును. సకల భూతాంతర్బహిర్మధ్య సంగతుడౌట కలపోసి నన్ను సుజనుగా దూసునో, ఎట్టి ఉన్నతిగా వెళ్తునో, ఏ క్రియలుకునో, నా భాగ్యం ఎట్లున్నదో. ఈ అక్రూరుడు కంసుడు పంపించగా వచ్చాడు, నన్ను బృందావనం నుంచి మధురకి తీసుకుపోయి అక్కడ సంహారం చేయించాలి నన్ను అనే కోరికతో ఉన్నాడు, నన్ను చంపాలనుకుంటున్నాడు వీడు, కాబట్టి వీడు అతి దుష్టుడు అని వెళ్ళగానే నన్ను చూచి చీ అంటాడు. లేక అందరి ప్రాణులు హృదయాల్లో ఉండేవాడైన కదా, భగవంతుడు సర్వాంతర్యాన్ని హృదయాకాశంలో ఉంటాడు, దహరాకాశంలో ఉంటాడు, అటువంటి పరమాత్మ నా మనస్సు తెలుసుకోకుండా ఉంటాడా? కంసుడు పంపించగా వచ్చినప్పటికీ అక్రూరుడు నా ఏకాంత భక్తుడు, జ్ఞాని, ఉత్తముడు అని గ్రహించి నన్ను గౌరవిస్తాడు. నాకు సత్కారమా చెత్కారమా తిరస్కారమా పురస్కారమా ఏమో ఏమవుతుందో, నా భాగ్యం ఎట్లున్నదో, నా అదృష్టం ఎలా ఉందో చూద్దాం. ఏమైనా ఆయన కరుణాస్వరూపుడు కనుక భక్తులను గ్రహిస్తాడు, గౌరవిస్తాడు అనుకుంటున్నాడు. క్రమంగా ఆనందం పెరుగుతున్నది. ఎంత తొందరగా వెళదామా అనుకుంటూ ఉంటే ఈయన ఊహించినంత వేగంగా దారి లేదు, వెళ్ళలేకపోతున్నాడు పాపం. శరీరం పులకిస్తోంది, పొంగుతోంది. అలక భరాజితమై సుధాంశునిభమై హాస ప్రబోధామమై జలజాక్షంబై కర్ణకుండల విరాజగండమయ్యున్న ఆ జలజాతాక్షుని నిర్మోగంబు కనన్నవు సత్యంబు నాకు నా వలదిక్కేగుతునున్నవి వనమృదం రాతంగులి త్రోవలు. ఆ శ్రీకృష్ణుడి ముఖం చూడలేదు ఇంతవరకు, కానీ నారదుడి వంటి వాళ్ళు చెబుతూ ఉంటే విన్నాను నేను. ఆయన ముఖంట అలకభ్రాజితమై గిరదా దుట్టు ఉంటుంది, ఆ దుట్టిల ముఖం మీద పడుతూ ఉంటుంది. ఆయన దుట్టిల ముఖం మీద పడుతుంటే చాలా అందంగా ఉంటుందని విన్నాను. అటువంటి ముఖం చూడబోతున్నాను, చంద్రబింబంలో ఉంటుంది ఆయన ముఖం. ఆయన నవ్వుతూ ఉంటే ఆ నవ్వే వెళ్ళదట ఆయనకి, తామర పువ్వుల్లో ఉంటాయట ఆయన కళ్ళు. చెవులకి కుండలాలు ఉంటాయట, ఈ కుండలాల కాంతి ఈ బుగ్గల మీద పడి బుగ్గలు తడుక్కు తడుక్కుని మెరుస్తూ ఉంటాయి. అటువంటి ఆ శ్రీకృష్ణుడి దివ్యమంగళ విగ్రహాన్ని, ఆ ముఖాన్ని మరి కొద్దిసేపట్లో చూడబోతున్నాను. సత్యం నాకు కుడివేపు నుంచి ప్రదక్షిణగా జంతువులు పెడుతున్నాయి. అడవి జంతువులు ఈయనకి ప్రదక్షిణ చేస్తున్నట్టుగా వెళ్ళేటి పరిగెత్తుకుంటూ. మన పక్క కుడివేపు నుంచి జంతువులు అలా పెడితే అది శుభము అన్నారు. ఒక పిల్లి తప్ప ఇంకేమైనా కుడివేపు నుంచి పెడితే శుభం. పిల్లికి మాత్రం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కారణం అది లేదు, చెప్పలేము ఎప్పుడు ఎవరికి ఎవరో చెప్పలేము. ప్రస్తుతం పిల్లి మాత్రం లేవు, మిగతా జంతువులు పెడుతున్నాయి. ఒక ఆయన ఇంట్లోకి వెయిట్కి వస్తుంటే పిల్లలు పెట్టింది, ఆ ఇంటి ఆయన నుంచి చరామడ తీశాడు. ఏమై ఎప్పుడు చూసినా తిట్టుమాల నల్ల పిల్లిని పెంచుతూ ఇంట్లోనూ ప్రాణం తీసొస్తుంది, ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు ఎదురొస్తుంది అన్నాక. సరే ఏం చేస్తానయ్యా, పిల్లి నన్ను వదలలేదన్నాడు ఈయన. ఈయన బయటికి వెళ్ళాడు, సైకిల్ టైర్ పంచర్ అయిందట, సాయంత్రం తిట్టుతూ ఇంటికి వచ్చా, పక్కవాడిని పిలిచా, ఇంటి ఆయన పొద్దుటే నీ పిల్లి ఎదురొచ్చింది ఇంట్లోంచి, నా సైకిల్ టైర్ పంచర్ నానే యాత్ర పడ్డాను అన్నాక. పొద్దున్న నా పిల్లికి ఎవడో ఎదురొచ్చాడోనండి, అది పాపం పరిగెత్తుకుంటూ వెళ్ళి బండి కింద పెట్టి చచ్చిపోయింది అన్నాక. వీడికి ఇప్పుడు మనం కూడా లోపల పోయాడు, వీడే దానికి ఎదురొచ్చాడు. అంచేత మనకి పిల్లి ఎదురే, పిల్లికి మనం ఎదురో చెప్పలేము. ఒక్కొక్కప్పుడు అలా వస్తూ ఉంటాయి. ఒక ఆయన అడిగాడండి నన్ను, అయ్యా పొద్దున్నే ఇంట్లోకి బయటికి వెళ్ళానండి, వస్తుంటే నల్ల కుక్క ఎదురొచ్చింది, కుక్కలాకు కుడివేపు నుంచి పెడితే మంచి చెప్పునమా, ఎడం వేపు నుంచి పెడితే మంచి చెప్పునమా, అది కరవకుండా పెడితే మంచి చెప్పునంట. అక్కడ గొప్ప చెప్తాను అంటే ఎవరికి ఎవరు చెప్పినో తెలియదు, కానీ మొత్తం మీద ప్రదక్షిణగా కుడివేపు నుంచి జంతువులు పెడితే అది మాత్రం శుభశకునం. మనం అనుకున్న మరవుతుంది, మనం ఎవరి దగ్గరికి పెడితే వాడు గౌరవిస్తారు. అందుకే ఏమన్నాడు, నా వలదిక్కేపుతున్నవి వనమృగమురా తంబులి త్రావలని, అడవి జంతువులు నాకు కుడివేపు నుంచి ప్రదక్షిణగా పెడుతున్నాయి, కాబట్టి నాకు కృష్ణుడి దర్శనం అయి తీరుతుంది, ఇది శుభశకునం అనుకున్నాడు. క్రమంగా వెళ్ళాడు. ఇక్కడ తెలుగులో కోతన గారు భాగవతంలో రాయలేదు, కానీ సూరదాసు గారు ఒక అందమైన చమత్కారం చెప్పారు. ఈ రథం వెళుతున్నది ఆగిపోయిందిట బృందావనంలో, ఏమిటి గుర్రాలు ఆగిపోయాయి అని చూశాడు. ఆ గుర్రములు ఒక చోట నేల మీద అడుగుదాడలు చూసి అడుగుదాడల్ని తొక్కుకొని వెళ్ళలేక ఆగిపోయాయి. ఆ నేల మీద ఎవరో ఒక మహానుభావుడు నడిచేట ఆ కాలి గుర్తులు ఉన్నాయట, ఆ గుర్తులు తొక్కుకుని దాటి వెళ్ళలేక గుర్రము దాగి అంటాడు సూరదాసు గారు. అంటే ఎంత అద్భుతమైన భావాలు ఉంటాయి, గుర్రములకి కూడా అంత సంస్కారం ఉంది. ఇంతకీ ఎవరివని కృష్ణుడి. ఇప్పుడు మళ్ళీ మనకు అనుమానం, గుర్రములు అవి కృష్ణుడు అడుగులు ఎలా కనిపెట్టాయి? ఏ బోధుడి మందులు వచ్చారుగా బృందావనం అంత ముందు చాలా మంది గొల్లవాడు వెళ్ళలేదా అంటే, జలజాంకు జాతి రేఖలు గలహరి అడుగులతో పుగని అన్నారు. అది మామూలు అడుగులు కావు, మనము నడిచాం ఇంకొకళ్ళు నడవచ్చు, కానీ ఆ శ్రీకృష్ణుడి అధికారంలో జలజ తామరపు అంకుశం మొదలైన శుభచక్రములు ఉంటాయని చాలాసార్లు చెప్పుకున్నాం. శ్రీమన్నారాయణుడు అరికాలిలో తామర పువ్వు, ధనుస్సు, అంకుశం, ధ్వజము ఇటువంటి శుభచక్రములు ఉంటాయి. ఈ అడుగులు కృష్ణుడికి తప్ప ఎవరికీ ఉండవు గనక ఇవి కేవలం శ్రీకృష్ణుడి అడుగులని కనిపెట్టి గుర్రములు పశువులు కూడా జ్ఞాన దృష్టితో చూచి కన్నీడు కలుస్తూ ఉండిపోయినాం. ఇంకొక ఆశ్చర్యం చెప్పంటారా, గుర్రములకి దాని కంటికి అడ్డం కట్టేస్తారు, అడ్డం కడితే కింద కూడా సరిగ్గా కనపడతాయి వాటికి, అలా వెళ్ళిపోతాయి, కానీ అవి కూడా చూసేటండి. అది అసలు భగవంతుడి యొక్క దృష్టి, ఆ జ్ఞాన దృష్టి వారికి ఎంత బాగా కలిగిందో. ఇది కనిపెట్టాడు అక్రూరుడు, రథం నుంచి కిందకు దూకేశాడు, ఆ అడుగుల మీద పడిపోయాడు, ఆ అడుగుల్ని దుమ్మంతా తీసుకుని నెత్తికి రాసేసుకుంటాడు, చెవులకు పూసేసుకున్నాడు, ఆనందంతో తన్మయత్వంతో పట్టలేక పరవశించిపోయాడు. ఆ మొత్తం అడుగుజాడలంతా నెత్తి మీద పోసుకున్నాడు. ఇంకేముంది, అడుగుజాడలు ఆయన అయిపోయాయి. ఇది భక్తి పరాకాష్ఠ. శివలింగాన్ని ముట్టుకొస్తున్నా అందరూ వెళ్ళిపోయారు, లింగాన్ని పూర్తి అరగదీసేసి మళ్ళీ మన్నాడు అక్కడ లింగం ఉండదు. అదో భక్తి. గురువుగారి కార్యక్రమంలో ఉన్న ఇంత దుమ్ము తీసుకుని నెత్తి మీద తెలుసుకుంటే పుణ్యమన్నా అయ్యి వీడి కాళ్ళు కూడా ఉండకుండా తీసుకుపెట్టుకుపోతారు. పరవశత్వం అది. ఆనాడు ఆయనకి అంత పరవశత్వం వచ్చింది, అందుకే ఆ మట్టి తీసి నెత్తి మీద రాసేసుకున్నాడు, అడుగుల మీద పడ్డాడు, లేచాడు, కింద పడ్డాడు, పైకి లేచాడు, పులకించుకున్నాడు. కట్టి అతి కష్టం మీద తనను తాను సంభాళించుకుని మళ్ళీ లేచాడు ఆయన మహానుభావుడు. గుర్రములను తోలుకుంటూ వెళ్ళాడు. ఎక్కడ చూసినా సుయ్ సుయ్ అనే శబ్దములు వినపడుతున్నాయి. ఏమిటి? పాలు పితుకుతున్నారు సాయం సంధ్యా సమయంలో, రెండు కాళ్ళకి మధ్యలో కొంచెం పాలు పితికే అలవాటు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. చూసి నేను అప్పుడప్పుడు ఇక్కడ చూడండి, మరి ఇక్కడ పాలు పితుకుతారు లేదు మొత్తం మీద ఆవుతోళ్ళ కింద వదులుతున్నారు, కానీ నాకు బాగా అలవాటు చూశాను. ఈ రెండు కాళ్ళ మధ్యలో గిన్నె పెట్టుకుని పక్క కూర్చుని గుర్రు గుర్రెలా పాలు పితుకుతుంటే ఆ గిన్నెలోకి పాలు పడుతున్నప్పుడు సన్నగా శబ్దాలు అవుతాయి అన్నమాట. అది గోదోహనపు తప్పుళ్ళు. ఆ తప్పుళ్ళు పెడుతున్నాడు. ముందూరుడు కొంత పొట్ట చాల సాల పొర్ర వక్క వట మాకందం నందిత బల గోవిందం వికచారు నారవిందం బృందం. చూచాడు అక్రూరుడు బృందావనాన్ని చూచాడు. ఆ బృందావనం ఎటువంటిది? అక్కడ కొంద వృక్షాలు ఉన్నాయి, మొల్లలు ఉన్నాయి, మల్లె పువ్వులు ఉన్నాయి, తాళ వృక్షాలు ఉన్నాయి, సాళ వృక్షాలు ఉన్నాయి, మద్ది చెట్లు అన్నమాట. వటవృక్షాలు ఉన్నాయి, బర్రి చెట్లు, మాకంద తీయమావిడి చెట్లు ఉన్నాయి. నందిత బల గోవింద, బలరాముడు కృష్ణుడు రోజు అక్కడ తిరుగుతూ ఉన్న కారణం చేత పులకించిపోతుంది అది. ఆనందింపబడిన బలరాము కృష్ణుడు కలిగినటువంటి ప్రదేశం అని. అటువంటి వికసించిన తామర పువ్వులతో ఉన్న కొలనులతో ఉన్న బృందావనాన్ని చూచాడు ఆయన. ఆ దారి పొడుగుతా ఆవులు గోలు పెడుతున్నారు కొంతమంది గొడ్డళ్ళు కత్తులు ధనుస్సులు గుర్తుకుని సింహాలు పులులు మొదలైన దూడలు ఎక్కువపోకుండా రక్షిస్తున్నారు కొంతమంది. అప్పటికే గోశాలలో ఆవులు తీసుకుపోయి కట్టారు కొంతమంది. పాలు పితుకుతున్నారు కొంతమంది, పితుకుతున్న పాలు తాగుతున్నారు కొంతమంది. సాయంత్రం వేళ దోమలు వచ్చి ఆవులను ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి పొగ పెంచుకున్నారు కొంతమంది, ఆ దోమలు తోలడం కోసం అన్నమాట. బృందావనంలో మీరు వెళ్ళి ఒకసారి చూడండి, లేదా మన అందరం కలిసి ఒకసారి అయ్యా హరిప్రసాద్ గారు ఒకసారి అక్కడే సప్తాహం తీసేస్తున్నాం, ఈ జనం అంతా వస్తారు గ్యారంటీ. నేను ఎందుకో వెయ్యి మంది బయట ఉంటాయి హాయిగా, అదేంటే కష్టమో కదా అక్కడే, అక్కడ హాయిగా స్వతంగా ఒకసారి చేసుకుందాం. అక్కడ ఏసీ మెషిన్ పెట్టారు ఆవులకి చూడండి, అందుకని చెబుతున్నాను ఫ్యాన్లు పెట్టారు ఆవులకి. నాకు ఆనందం కలిగింది. నేను చెప్పాలంటే పురాణం చెప్పేవాడికి అక్కడ రూమ్ కూడా ఇవ్వరా, నలుగురితో పాటు మందలో తోసేశాను అన్నప్పుడు పట్టించుకోకుండా. కానీ ఆవులకి మాత్రం చక్కగా పెట్టండి, ఎంత ఆశ్చర్యం కలిగింది, ఎంత ఆనందం కలిగింది. ఆవులకి ఏసీ పెడతారు అక్కడ, ఆవులను అంత బాగా ప్రేమిస్తారు. బృందావనంలో కృష్ణుడు అలా ప్రేమించి పూజించేట్టు వాడిని, ఆవుల్ని పోషించడంలో అంత ఆనందం కలుగుతుంది వారికి. అవన్నీ చూస్తున్నాడు ఈయన క్రమక్రమంగా. చిన్నపిల్లలను చూస్తున్న వాళ్ళు, కృష్ణుడు చూస్తున్న వాళ్ళు, వీళ్ళందరితో పాటు వెళ్ళి 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 చూశాడు. కృష్ణుడున్న ఇంటి దగ్గరకే వెళ్ళాడు సరాసరి ఈ అక్రూరు. చూచాడు కృష్ణుడిని బలరాముడిని ఇద్దరిని ఒకేసారి చూశాడు. ఇద్దరూ కలిసి ఆ గోశాలలో ఆవులు పాలు పెతకడం కోసం ఒక ప్రత్యేకమైన డ్రెస్ వేసి కూర్చునున్నారు అక్కడ. కొంతమంది ఏమో గిన్నెల్లోకి పాలు పితుకుతారు, కానీ కృష్ణుడు అలాగదట, నోరే గిన్నె ఆయనకి పుయ్యనిపిస్తుకుంటాడు ఆయన దగ్గర. అసలు ఆ బుల్లి బొమ్మ ఉంది చూడండి పక్కన, వాడు అమ్మ పాలేమో ఈయన తాగేస్తున్నాడా, అయినా ఆవులేమో ముద్దుగా నవ్వుతుంది ఆయన్ని. నిజంగా దూడ తాగడం వచ్చిన పాలు కృష్ణుడు తాగితే ఇంకో ఆవు అయితే చదువుతుంది, కానీ ఆయనంటే మరి సర్వలోకేశ్వరుడు కనుక సరిగ్గా అక్కడ పెట్టినట్టు కూర్చున్నాడు పటం. నాకు ముద్దైన ఇష్టమైనటువంటి పటం అనమాట. ఈయన ఇప్పుడు ఒక ఆవు దగ్గరికి వెళ్ళాట, పెద్ద పొదుగుట, అది పొదుగు కూడా మామూలు పొదుగు కాదు, కుండ నిభాసేనంబు అన్నారు. దాన్ని కుండలా ఉందిట, కుండవా ఆ బోర్లించిన కుండని ఇలా పెట్టేసినట్టుగా ఉందన్నమాట. అంత పెద్ద పొదుగు దగ్గరికి వెళ్ళి ఆ పాలు నోట్లోకి ఉష్ణం లాక్కు తాగేస్తున్నాడు ఆయన పితుక్కుని. డైజెషన్ పవర్ ఎక్కువ ఆయన, ఒరిజినల్ పాలు తాగేసినా సరే కాతకపోయినా ఏం అవుతుంది ఆయనకి. ఏమిటో మనవాడు గట్టిగా వచ్చాం, ఇప్పుడు పాలు తాగలేదు, గ్లాసులు పాలు తాగలేదు, గట్టిగా కాఫీ తాగలేదు, టీ తాగలేదు, ఏమి తాగలేదు, ఏమి తినలేదు. మన బతు కలియుగంలో అయిపోయింది, కానీ పూర్వం అలా తాగేవారు. భీముడు 5000 లీటర్ల పాలు పొద్దుటే కలకండ విసుగు తగ్గేవాడు చెప్పారు. ఆ లెక్క ప్రకారం దాదాపు ఇప్పుడు లీటర్లు చెప్పాలంటే 5000 లీటర్లు బాగా కాచిన పాలు, మేఘన కట్టిన పాలు, అందులో పైగా పట్టిగిందల విసుగు తగ్గేవాడు పొద్దుటే బ్రేక్ఫాస్ట్ ముందు అన్నమాట. అది తాగాక అప్పుడు బ్రేక్ఫాస్ట్ వెళ్ళేవాడు మహానుభావుడు. మరి ఆయన పోషించింది దేశం. ఆ పాలు తాగుతున్న కృష్ణుడిని చూశాడు, పక్కనే ఉన్న బలరాముడిని చూశాడు, ఆయన కూడా తాగుతున్నాడు, కానీ ఈయనని పాలు తాగలేడు ఆయన. కానీ నక్రూరుడు పద్మనేత్రులను రంగగాత్రులను ధేనుదోహన వాటి సమలంకృత ప్రియుల ఉద్యత్తీత నీల నవీనోజ్జల వాసులం కుసుమ మాలాధారులం ధీనులం వనితాకాముల కృష్ణరాముల జగద్వంద్య క్రమోద్దాములం. టీటీడీ వాళ్ళు భాగవతాన్ని అనువాదం చేయించి కొందరి చేత పుస్తకం ప్రింట్ చేయించారు. మరి కొన్ని కొన్ని పుస్తకములు వేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మౌలికమైన సాధారణమైనటువంటి వ్యాఖ్యానం రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా, ఎందుకంటే సామాన్యులు కూడా చదివినప్పుడు అది భ్రమపడకూడదు. జగద్వంద్య క్రమోద్దాములందని అందులో ఉంటే పద్యం నా దగ్గర పుస్తకం ఉంది ఇక్కడే, అందులో అనువాదం చేస్తూ జగద్వంద్య క్రమోద్దాములంటే గోశాలంలో ఉన్నటువంటి వాళ్ళని రాశారు. ఇంతకంటే దారుణమైన ఉందా. అలాగే బ్రహ్మస్థుతిలో క్రతుశతంబుల పూర్ణకు చెవి కాని నీవిటు క్రేపులు అని ఉంటే శ్రీకృష్ణుడి కడుపులో కొన్ని వందల యజ్ఞములు ఉన్నాయి అని అనువాదం రాశారు. ఎంత దారుణం! అక్కడ అర్థం మూలమంద చదవాలి, కనీసం మనకు అర్థం అవ్వకపోతే క్రతుశతంబుల పూర్ణకు క్షిది కాని నీవు అంటే అర్థం నీకే తెలుస్తుంది. కొన్ని వందల యజ్ఞములు చేసినా నీ కడుపు నిండవు అని, వాటికి కూడా సంతోషపడవు అని అర్థం. క్రతుశతంబుల పూర్ణ కూర్చివి కావు అంటే ఏమిటండి, కొన్ని వందల యజ్ఞములు చేసినా నువ్వు సంతోషపడవు అని, నీ కడుపు నిండా వంద యజ్ఞములు ఉన్నాయని అనువాదం చేశారు. చూడండి ఇక్కడే ఒక పుస్తకం నీకు కావాలంటే కసేపు నాకు. దీనివల్ల సామాన్యుడు చదువు లేనివాడు చదివితే ఏమైపోతాడు అని నేను ఉత్తరం రాశాను. అయినా ఎవరు పట్టించుకోడు అక్కడ, కొన్ని పండితుల చేత పరిష్కారం చేస్తారు. నిజానికి పండితులే దానికి ఎడిటర్స్, ఏం లాభం, తాత్పర్యాలలో ఉన్నాయి. ఇటువంటివి నేనెరిగి కొన్ని వందలు ఉన్నాయి అందులో. ఇంకా నాకంటే మహానుభావులైన పండితులు దానికి చూస్తే వాళ్ళకి ఎందుకు గుర్తుంది. తాత్పర్యం రాసేటప్పుడు కనీసం ముఖస్థ ముఖార్థాన్ని రాయొచ్చు, యథాతథంగా రాయలేకపోయినా బండపూతులు రాయకుండా ఉంటే తెలియపోతే వదిలేయాలటప్పుడు. జగద్వంద్య క్రమోద్దాములు అంటే క్రమము అంటే నడవడిక అని అర్థం గుర్తుపెట్టుకోండి. క్రమము అంటే ఏమిటి? నడవడిక. వంద్యక్రమము అంటే నమస్కారం పొందడానికి తగినటువంటి నడవడిక. ఒక్కొక్కటి నడవడిక చూస్తే నమస్కారం చేయాలనిపిస్తుంది మనకు వాడి ప్రవర్తన బట్టి. జగద్వంద్య క్రమోద్దాములు అంటే ప్రపంచమంతా వారి నడవడికను చూసి వారికి నమస్కారం చేస్తుంది. అటువంటి నడవడిక కలిగినటువంటి వాళ్ళటువంటి అది దానికి తాత్పర్యం, అసలు తాత్పర్యం. అటువంటి బలరామకృష్ణుల్ని చూచాడు అక్రూరుడు, కనీసం చూచాడు అక్రూరుడు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే పద్మనేత్రులు, ఇద్దరికి తామర పువ్వుల్లో ఉన్నాయి కళ్ళు. రంగద్గాత్రులను, రంగత్ అంటే ప్రకాశిస్తున్న వాళ్ళ శరీరములు ధగధగ మెరిసిపోతున్నాయి, మహాకాంతితో ఉన్నాయి. ధేను దోహన వాటి సమలంకృత ప్రియుల, చక్కగా అలంకారం చేసుకుని ఆ మొత్తం ఆవుల చేల, ఆవు పాలు తిరిగేటటువంటి ఆ ప్రదేశములకే వీళ్ళు అలంకారంగా ఉన్నారు. ఉద్యత్పీత నీల నవీనోజ్వల వాసులన్, ఒక ఆయనేమో కొత్త బట్ట, ఇద్దరు కొత్త బట్టలే కట్టుకున్నారు, ఒక ఆయనేమో పసుపు పట్ట బట్ట కట్టాడు. పసుపు పట్ట బట్ట ఎవరు కడతారు? కృష్ణుడు. రెండు ఆయన నీల నల్ల బట్ట కట్టాడు. నల్లని బట్ట అంటే బలరాముడికి ఇష్టం, అయ్యప్ప డ్రెస్ ఆ రోజుల్లోనే వేశాడు ఆయన, అది కూడా నవీన కొత్త బట్ట. ఉజ్వల వాసులు, ఆ ఉజ్వల వాసులు అంటలో ఉందన్నమాట. ఆ బట్ట కూడా అంచు ఖరీదైనంత అనమాట, మంచి మెరిసిపోతుంది అనమాట, తలతలు దాడిపోతుంది. వాసశబ్దములకు వస్త్రము అని అర్థం అనమాట. అందుకే భగవద్గీతలో వాసాంసి జీర్ణాని యథాయ నవాని గృహనాతి నరోపరాణి అన్నాడు. వాసాంసి అంటే ఏమిటక్కడ? వస్త్రములు, బహువచనం. వాసశబ్దములకు వస్త్రము అని అర్థం, బహువచనంలో వాసాంసి అవుతుంది. జీర్ణాని వాసాంసి అంటే పాడైపోయిన, శిథిలమైపోయిన, కొంతకాలం అయ్యాక బట్టలు తిరిగిపోతాయి కదా, అటువంటి వస్త్రములను ఎలా అయితే మనం విడిచిపెట్టి కొత్త బట్టలు ధరిస్తామో, నవాని గృహనాది అంటే కొత్త బట్ట ధరిస్తామో, అలాగే మానవుడు కొంతకాలం అయ్యాక ఈ పాడైపోయిన శరీరం విడిచిపెట్టి మరో శరీరం ధరిస్తాడు. ఈ శరీరం ఎలాగాలం ఉండదుగా, ఇది కూడా విడదీయిపోతుంది, తిరిగిపోతుంది, అప్పుడు దీన్ని విడిచిపెట్టి ఇంకో శరీరం ధరిస్తాడు. కాకపోతే ఆ ధరించే శరీరం కొంచెం మంచి శరీరం అవ్వడానికి వినాలి. కాదండి, మాకు చక్క కుక్క శరీరం, నక్క శరీరం అంటే ఇష్టం అండి అనుకుంటే అప్పుడు ఇది వెండం మరి తిట్టుకుంటూ పోవచ్చు. కొంచెం మంచి శరీరం, ఎంతకంటే ఉత్తమ శరీరం, ఎంతకంటే ఐశ్వర్యవంతమైన శరీరం, ఎంతకంటే పవిత్ర శరీరం కావాలనుకుంటే భక్తితో రానమాట. అందువల్ల ఇక్కడ వాళ్ళు పవిత్ర వస్త్రాలు ధరించారు. కుసుమమాలాధారులను, ఇదిగో పూలదండలు ధరించారు మెడలో. ధీరులు, బుద్ధిమంతులు వాళ్ళు. వనితాకాములు. ఏ స్త్రీ అయినా వాళ్ళని చూస్తే బుట్టలో పెట్టుకోవాల్సిందే, అంత అందంగా ఉంటారు. స్త్రీల చేత కోరుకోబడేవారు. ఇక్కడే అంతరార్థం ఉంది. వనిత అంటే మామూలు స్త్రీలు కాదు, ఆత్మ అని, జీవాత్మకి వనిత అని పేరు. అందుకే సీతాదేవి స్త్రీ రూపంలో వచ్చింది. ఎందుకు కష్టాలు పడింది అంటే జీవాత్మలకి ప్రతీక, జీవులకు ప్రతీకగా కష్టములు అనుభవించింది. ఎప్పుడైనా సరే వనిత అంటే అంతరార్థము జీవాత్మ అని గుర్తుపెట్టుకోండి. జీవులందరూ కోరుకునేవాళ్ళు. జీవులందరికీ ఎవరు కావాలి? మళ్ళీ పరమాత్మే కావాలి. సమస్త జీవాత్మలు అందులో కలవలసిందే. జీవాత్మలంతా నదులు, పరమాత్మ సముద్రం, నదీనాం సాగరోగతి అని వాటికి ఎవరికి అందులో కలవలసింది. అటువంటి వాడు కృష్ణరాముల వాడెవరు? బలరామకృష్ణుడు, కృష్ణుడు రాముడు. అటువంటి వారిని ఆ జగద్వంద్య క్రమోద్దాములను చూచి పులకించిపోయి పాదాలకు నమస్కరించగానే లేపాడు. ఏమిటయ్యా పెద్దవాడికి కాళ్ళకి దండం పెడతాయేమిటి అని పరీక్షించాడు కృష్ణుడు. ఆయన చూస్తే అప్పటికే 8 ఏళ్ళు సరిగ్గా. ఈయన నమస్కారం చేసే నాటికి కృష్ణుడికి 8 ఏళ్ళు నిండుతున్న ఇంకా పూర్తవరా. ఈయన కాళ్ళకి దండం పెట్టాడు. మేము కుర్రాళ్ళం, నువ్వు పెద్దవాడు అంటే భలేవాడు, ఇంకా నన్ను మోసగిస్తావు. బాలుడయ్యుడు పూజ్యుడు పండితుడు. పండితుడైతే చిన్న పిల్లాడికి దండం పెట్టమన్నారు. నువ్వు మామూలు పండితుడుగా, పండితుడికి పండితుడు. కవింకవి ఈనాం అన్నారు గణపతిని గురించి, కౌలుకు కవి ఆయన. నువ్వు జగద్గురువు, నేను విన్నాను, ఇది మొదటిసారి చూడటం అవ్వచ్చు కాక. అంచేత మళ్ళీ నన్ను భ్రమలో పెట్టి నేను పెద్దవాడినేమో అనే అహంకారం నాకు కలగనేమో, మళ్ళీ జీవితంలో అహంకరించకుండా నీ పాదాలని పట్టుకునేటటువంటి భాగ్యం నాకు ఇయ్యని కాళ్ళు కడిగాడు. కన్నీళ్లతో పైన కూర్చోబెట్టాడు ఆయన. ఆసనం ఇచ్చి, ఆవుపాలిచ్చి, సత్కరించి వచ్చిన వాడికి ఆయన పాలే ఇస్తాడు. కాతరి పాలు చక్కగా, గుమ్మపాలు అప్పుడే తీసిన పాలు కూడా తాజా పాలు కలుగుచ్చి అందులో నీళ్లు వీళ్ళు కలపరగా. ఒక ఆయన ఉన్నాడు మా ఇంటికి పాలు పోసేవాడు. గురువు గారు మీరు ఎన్ని డబ్బులు ఇవ్వండి, మీరు అంటే అంత భక్తి ఉండనివ్వండి, అడుగులు కాసి నీళ్లు పెట్టకుండా పెట్టకలేమండి అనేవాడు మా చిన్నప్పుడు. అదొక బలహీనత. సొంత వాడికైనా సరే అడుగున కాసిన పాలలో నీళ్లు కలపకుండా పోయలేమండి అని మా టెక్నిక్ అండి అన్నాడు. ఏమో ఎప్పుడైనా నీళ్లు కలపకుండా ఇచ్చే మంచి శిష్యుడు దొరకకపోతాడని చూస్తున్నాను. అక్కడ కృష్ణుడు అలాంటివి ఏమీ లేనటువంటి ఒరిజినల్ పాలు ఇచ్చాడు. అది తాగాడు ఆయన. ఇంతలో నందుడు కూడా వచ్చాడు, పలకరించాడు. పలకరించడంలో ఒక సమాషం ఉంది. ఏమయ్యా నువ్వు కులాసాగా ఉన్నావా అని అడుగుతున్నాను నేను, కానీ అడగకూడదు. ఎందుకంటే చెవిలు వరయ్యడ అల్లున కలుడై పొరిగొన్న ఎట్టి కౌసినీయడలను. చెల్లెలు బావో అన్నయ్య సంపత్తిని బతిమాలుతూ ఉంటే మేనల్లుండి పెంపిన దుర్మార్గుడు కంసుడు. ఆ కంసుడి పరిపాలనలో ఉన్నవాడు. ఆ పరిపాలనలో ఉన్నవాడికి సుఖమే ఉంటుంది, కష్టాలే ఉంటాయి. కానీ అడగాలి కాబట్టి అడుగుతున్నాను. అదొక వ్యవహారం కనుక కుశలంగా ఉన్నావా అని అడిగాడు. ఏదో బానే ఉన్నాను అన్నాడు. ఏమిటి వచ్చిన పని? మహారాజు గారు ఎల్లుండి ధనుడి యాగం చెయ్యబోతున్నాడు. ధనుడి యాగం 9 రోజులు దొరుకుతుంది. ఎల్లుండి అంకురార్పణ. ఆ యజ్ఞమును చూడడానికి మిమ్మల్ని అందరినీ రమ్మని పిలవడానికి నన్ను పంపాడు. నేను వచ్చాను. ఆహ్వాన పత్రం గుర్తుకొచ్చా, ఇన్విటేషన్ లెటర్ గుర్తుకొచ్చాను. ఈ బలరామకృష్ణుల్నేమో నా రథంలో నేను తీసుకువెడతాను, మీరంతా మీ తగ్గిన వాళ్ళంతా బళ్ళ మీద రండి. ఇది రాజుగారి ఆజ్ఞ. ఎందుకు పిలిచాడో ఏమిటో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులో ఉన్న అంతరార్థం మీకు తెలుసు, ఇంతకుమించి చెప్పండి. అనగానే కృష్ణుడు చిరునవ్వులని మహారాజు గారు పిలిచేట కాదనకుండా వెళ్ళవలసిందే. తెల్లవాడి ప్రయాణం, అందరూ సిద్ధమవ్వండి. మేము రథమెక్కి చాలా రోజులు అయింది, మేము ఆ రథంలో బయలుదేరుతామన్నా. ఇంకేముంది, పిల్లలందరికీ ఉషాలు వచ్చింది. ఇంచేటకి పుట్టి దగ్గర అడవిలో ఉన్నారు, ఎప్పుడు సిటీ వెళ్ళదా? వాళ్ళకి బ్రాడీ పేట ఎక్కడుందో, రైలు పేట ఎక్కడుందో తెలియదు, చూడొచ్చు సిటీకి అనుకున్నారు బాబు. అందుకని ఓ బలే బలే అన్నారు. ఆ రాత్రి అంతా మంచి హుషారుగా ప్రయాణానికి సిద్ధమైపోయారు. ఇది భూతికలకి తెలిసింది బాబు. వాళ్ళకి ఇంకొకటే దానికి వచ్చింది, ఇదేమిటమ్మా ఇన్నాళ్ల పాటు హాయిగా ఇక్కడ కృష్ణుడితో పాటు తిరిగాం, ఇప్పుడు ఈ కృష్ణుడు వెళ్ళిపోతున్నాడు మధుర నగరానికి. మధుర అవధిలో పెద్ద నగరం, గొప్ప సిటీ. అక్కడికి వెళితే ఈయన తిరిగిరాడని వాడికి ఎందుకు అనుమానం వచ్చేసి పెట్టారు. వాడికి కుడికళ్ళు ఎదిరే పైత్యం వల్ల కాకుండా ఆరోగ్యంగా. అందువల్ల మగవాళ్ళకి ఎడమ, ఆడవాళ్ళకి కుడి ఎదిరితే అది అపశకులు ఆరోగ్యంగా ఉన్నవాడికి. కాబట్టి వాడికి భయం వేసింది. మేటి గృహస్థు బ్రహ్మయ్యని మిక్కిలినం ఇది మమ్మా. ఈ బ్రహ్మదేవుడు మంచి గృహస్థుడు అనుకున్నాం, కానీ వాడు కూడా దుర్మార్గుడు అనుకోలేదు. సరస్వతీదేవితో తగాదాపడి ఎప్పుడో కోపం వచ్చి మనకి నుదుట దిక్కుబాధన రాతలు రాసి ఉంటాడు. కృష్ణుడితో కొద్ది రోజులు కలిసి ఉండే భాగ్యం ఇచ్చాడు, ఇప్పుడు ఆ కృష్ణుడిని మనకి దూరం చేస్తున్నాడు. ఒక్కసారి నగరానికి వెళితే ఇంక తిరిగిరాడేమోనో మరి కృష్ణుడు. ఈ బ్రహ్మని ఎప్పుడో ఒకప్పుడు నిలదీసి అడుగుదాం వెళ్ళి, వాడి దగ్గరికి వెళ్ళకపోతామా అప్పుడు బొగ్గలో ఒక కోటైనా పడకపోతామా అనుకున్నారు పాపం. ఏంటంటే రాతలు రాసేవాడు బ్రహ్మ కనుక, కృష్ణుడికి దూరం చేస్తున్నవాడు బ్రహ్మ కాబట్టి ఈ బ్రహ్మ తన్నాలనుకున్నారు. భారతికైనా చెప్పదే అని దేవతలు ప్రార్థించారట. దేవతలారా మీకు ఆ భారతి కనపడితే, సరస్వతి కనపడితే ఆ సరస్వతికైనా నచ్చ చెప్పండి అమ్మా, ఈ బ్రహ్మదేవుడు భవిష్యత్తులైన మంచి రాతలు రాస్తాడు. ఇదేమి రాతలు రాస్తాడండి, భార్యాభర్తలు కలుసుంటే వాడికి చేస్తాడు, మంచి మొగుడు ఉంటే వాడికి దిక్కుమాలు పెడాలని అంటగడతాడు, గొప్ప భార్య ఉంటే దౌర్భాగ్యుడైన భర్తను అంటగడతాడు, అందంగా ఉన్న పురుషుడికేమో కాకిలాంటి భార్యను ఇస్తాడు, అందంగా చిలకలా ఉన్నటువంటి వాడికేమో ఎందుకు పలికిరైన దౌర్భాగ్యుడు బొగ్గు ముక్కను అంటగడతాడు మొగుడు. ఇలాంటి రాతలు రాస్తాడు వాడు తిట్టారు ఈ మాట. అంటే భారతీయులు చెప్పది అన్నారు దేవతలు. నేను చెబుదామంటే మాకు కనపడదు ఆ బ్రహ్మగారు, ఆ భారతి కనపడదు అనుకున్నాను. మధ్యలో ఇప్పుడు అక్రూరుడి మీద కోపం పెరిగింది వాళ్ళకి, ఎందుకంటే వీడు మీడియేటర్ మధ్యలో దళాయ వచ్చి పడ్డాడు ఇక్కడికి, మన కృష్ణుడు పట్టుకుపోతున్నాడు, వీడు అక్రూరుడా అని చడామణ పెట్టేసేటవని, అక్రూరుడని పేరు పెట్టుకొని నేడస్మన్ మనోవల్లభులు చక్రిల్మాపి పొందుతూ అరుగంచి ఏ తెచ్చినాడక్రూరుడి తడు క్రూరుడవులేని నిర్వక్రత్వమున కృష్ణు పెట్టి తన విచారింపడే. వీడెవడండి, వీడికి అక్రూరుడని ఎవడు పేరు పెట్టాడు కాని దుర్మార్గుడు వీడు. మనందరికీ ప్రాణవల్లభుడు, మనమందరం ఎంతో ప్రేమించే కృష్ణుణ్ణి ఆ కృష్ణుడిని విడిచిపెట్టి మనం ఒక్క క్షణం కూడా ఉండలేమే, ఆ విషయం వీడికి తెలియదు అనుకుంటాను. ఈ కృష్ణుడిని మన దగ్గర నుంచి దూరం చేసి మధురా నగరానికి తీసుకుపోవడానికి వచ్చాడు. ఎవరు పంపగా వచ్చాడో కానీ దుర్మార్గుడు, వీడు అక్రూరుడు కాదు క్రూరుడు. వీడే గనక అక్రూరుడు అయితే మన కృష్ణుడిని మన వదిలిపెట్టి తన దారిని తాను పోడా. క్రూరుడైన వీడు అక్రూరుడు ఎలా అయ్యాడు, అక్రూరుడు అంటే క్రూరత్వం లేనివాడు, కానీ వీళ్ళు అంతా క్రూరత్వమే తీశారట. ఏం చేస్తాం అని ఏడుస్తున్నారు కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఆ రాత్రి అక్రూరుడు బలరామకృష్ణులు పెట్టిన పాయసాన్నం క్షీరాన్నం తిన్నాడు, పొద్దుటే లేచాడు, మంచి బట్టలు కట్టుకున్నాడు, రథం సిద్ధం చేశాడు. యశోదేవి తొందరగా వచ్చేస్తానంటే పంపుతాను ఆయన అంటారు. అలాగే అమ్మా ఇస్తే వచ్చేస్తాం అన్న దగ్గరికి వెళ్ళాక మళ్ళీ రాలా అంతే వాళ్ళ కోరిక అంతే. మరి ఆవిడ తర్వాత అంటుందండి, కురుక్షేత్రంలో ఒకసారి వీళ్ళంతా స్నానానికి వెళ్ళారు, గ్రహణ స్నానానికి. అక్కడ కలిశారు. అప్పుడు యశోదాదేవికి కృష్ణుడికి వయస్సు 120 ఏళ్ళు అప్పటికి, అంటే ఆవిడకి ఎంత ఉందో చూడండి, అప్పటిదాకా చూడలేదు కదా, 8 ఏళ్ల వయస్సులో వెళ్ళిపోయిన వాడు 120 ఏళ్ళు వచ్చాక ఆవిడకి దర్శనం ఇచ్చాడు. అంటే 112 ఏళ్ళు ఇచ్చింది ఆవిడ కృష్ణుడి కోసం. మన అదృష్టవంతులు అన్నాళ్ళు ఏవకుండానే భాగవతం వినిపిస్తున్నాడు మనకి. అప్పుడు అంటుంది, ఇన్ని పెళ్లిళ్ళు చేస్తున్నావుడు కదా నాయన, 16,108 మంది భార్యల్లో ఒక్క పెళ్లికైనా ఇన్విటేషన్ పంపించలేకపోయావా, కనీసం ఒక్కటి మంత్రిగా నేను వచ్చేదాన్ని కదా అని ఏడ్చింది. అప్పుడు కూడా కృష్ణుడు ఏం చెప్పాడు, అమ్మ కౌకులు తీసుకుని కాళ్ళకి దండం పెట్టేసి ఆవిడ ఐస్ తీసుకెళ్ళి కానీ నేను ఇన్విటేషన్ పంపించలేదు పొరపాటు అయిందని కూడా చెప్పలేదు, అసలు మాట్లాడలా. కానీ ఆయన దండం పెట్టగానే వాళ్ళ అమ్మ అన్ని మర్చిపోయి నాలుగు బాబే నాలుగు బాబే అని. ఎందుకంటే నేను చెప్పాను ప్రారంభంలో కృష్ణుడి బాల్య లీలలు చూడాలని కోరింది అవుడు మరి బ్రహ్మని. బ్రహ్మ వరమ ఇచ్చాడు, 8 ఏళ్ళు దాటింది. 8 ఏళ్ళు దాటితే కుర్రవాడు వాడు విద్యాభ్యాసంలో వెళ్ళిపోవాలి, వటు అంటారు బ్రహ్మచారి. ఇంకా బ్రహ్మచర్య దీక్షకు వెళ్ళాక తల్లితో సంబంధం లేదు. అందుకే వరం ఆచి కూర్చు కోరుకోవాలి, మనం భగవంతుడి జాగ్రత్త కోరుకోవాలి. ఆ వరం గురించి చెప్పకూడదుగా అందుకని మాట్లాడాలి. మళ్ళీ ఆవిడకి ఆ పెళ్లి చూడాలనే కోరిక అప్పుడు ఉందిగా, ఏడ్చిందిగా. అదిగా వెంకటేశ్వర స్వామి అయ్యాక ఆవిడ మళ్ళీ పాపం పొగడం వారికై ఆ కృష్ణుడి కోసం, కనని వాడి కోసం. ఎప్పుడు ఎవరూ కనని వాడి కోసం కనడానికి చూడటం, ఎవడూ కనలేడు ఆయన్ని, ఆయన్ని తాను ఈ జన్మలో కనలేకపోయింది. అయినా సరే వాడికి పెళ్లి చేయడం కోసం ఆవిడ వెళ్ళింది అనమాట, వాడి పుణ్యస్కంధాలను చేస్తుంది. కాబట్టి నీకు ఎవరికైనా కృష్ణుడి పెళ్లి చూడాలనుకుంటే అలాగే తపస్సు చేయాలి వాడు. ఈ పురాణం వెనక 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 ఎప్పటికప్పుడు మీరు కూడా పెళ్లికి వస్తారు. ప్రస్తుతానికి ఈ పెళ్లిళ్ళు చూద్దాం మన దగ్గర. అప్పుడు ఆయన అలాగే వస్తానన్నాడు, బయలుదేరాడు, తల్లికి నమస్కరించాడు, బండి ఎక్కాడు. ఏ బండి? ఆ నాలుగు గుర్రములు పూజించిన తీరు రథం ఎక్కాడు. రథం ఎక్కే ముందు ప్రదక్షిణ చేశాడు. ఎప్పుడైనా కొత్తగా వాహనం ఎక్కే ముందు ప్రదక్షిణ చెయ్యాలి, వాహనాన్ని పూజించాలి. కొత్తగా కారు కొంటే మనం కూడా పూజించట్లా, ఓ స్కూటర్ కొంటే పూజిస్తున్నాక పూజించాలి. శాస్త్ర నియమం ఆయన మనకి మనుస్మృతిలో చెప్పాడు, వాహనం పూజించకుండా ఎక్కితే అది దోషం, మహాపాపంట. వాహనములకు కూడా అధిష్టాన దేవతలు ఉంటారు. అందుకే మొదటిసారి రథం ఎక్కుతున్నారు, మూడు సార్లు ప్రదక్షిణ చేసి నమస్కరించి ఎక్కారు బలరామకృష్ణుడు. అక్రూరుడు రథం తోలాడు, రథం బయలుదేరింది. ఎట్లా బండ్ల మీద నందుడు మొదలైన వాళ్ళు కూడా ప్రయాణమై పెడుతున్నారు. అందరూ కూడా పాపం దూడలు కూడా ఏడ్చేయటండి. ఆ దూడలకే మాట వస్తే కృష్ణ వెళ్ళద్దనేదేమో, ఆయన దూడలకు మాట వస్తే కూడా ఒక్కొక్కటి డేంజర్. పూర్వం ఒక ఆయన పిల్లలు లేదు, పెళ్ళం పోయింది పాపం, ఎవరూ దిక్కు లేదు. ఒక ఆవు దూడను తెలుసుకునేవాటి ఇంట్లో. ఈ ఆవు దూడ అంటే చాలా ఇష్టం, దాన్ని మూతి నవ్వుతూ, దానికి అన్నం తినిపిస్తూ, దానికి దగ్గరే ఉంటూ మా బాబు అంటూ ఉండేవాట. మా దూడ తనం మంచి బుజ్జి దూడండి, దీనికి మాటలు వస్తేనే నాకు బలి తోడుగా ఉండునండి అనేవాట. ఎవడో చెప్పట్టే హిమాలయాల్లో సద్గురువులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే నీ దూడకి మాట చెప్పిస్తారా అన్నట్ట. సరే నేను వెంటనే ఏం చేశాడు, పక్కనే వెంకయ్య గారు ఒక ఆయన ఉన్నాడు. ఆ వెంకయ్య గారిని పిలిచి, వెంకయ్య గారు నా దూడ ఒక నాలుగు నెలలు చూసుకోండి, నేను హిమాలయాలకు వెళ్ళి మూలికి తెస్తాను, ఏదో మూలికి తీసుకొచ్చి దీనికి మాట చెప్పిస్తాను అన్నట్ట. ఆ వెంకయ్య అన్నాడు, నీకు బొల్లే వెంకయ్య బొల్లయ్య, ఆవు దూడకు మాట చెప్పిస్తే ప్రమాదం ప్రభావం అన్నాడు. అంతకైతే మా దూడ రాని దూడ కదండి మీకు ఎందుకని చెప్పేసి ఈ వెంకయ్య గారిని దూడను అప్పగించి హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ భక్తులకు ఒక యోగిని పట్టుకున్నాడు. హిమాలయాలో మహాయోగులు ఉంటారు, నాకు ఎప్పుడొకప్పుడు చూపిస్తాను. ఆ ఒక యోగి దగ్గరికి వెళ్ళి మా దూడకు మాట తెప్పించాలండి, ఏదన్నా మూలికి ఇవ్వండి అన్నాడు. ఒరే నీకు చాలా ప్రమాదం, నా మాట ఉందన్నాడు. అంటే కాదండి, ఏమైనా సరే ఇవ్వండి అన్నాడు. ఓ మూలికి ఇచ్చి, ఈ మూలికని నీళ్ళల్లో పెరిగి నీ దూడగా తినిపిస్తే నీ దూడకు మంచి మాటలు వస్తాయి. కానీ ఒకటి గుర్తుపెట్టు, ఎప్పుడైనా మళ్ళీ నేను ఎవరికి పెట్టి వాళ్ళకి కనపడను, మళ్ళీ నేను నీకు కనపడాలంటే ఇంకో మూలికి ఇస్తున్నాను, ఈ మూలికి నీళ్ళలో వెలుగు తగితేనే నేను నీకు కనపడతాను, లేకపోతే నువ్వు తగ్గిన అనుభవం ఉంది చేస్తాను. సరే ఆ రెండో మూలికి కూడా తెలుసుకున్నాడు. ఇంటికి వచ్చేసాడు. రాగానే ఆ దూడని జాగ్రత్తగా చూసుకున్న వెంకయ్య గారి కృతజ్ఞతలు చెప్పి దూడ దగ్గరకు వచ్చాడు. ఆ దూడ అలా నిర్మోహం వేసి చూసుకుంటే, నువ్వేం బాధపడితే ఇక నీ కష్టాలు నీకు చెక్కి నీకు మాట్లాడు చేస్తాయో అని కాసిన నీళ్ళల్లో శుభ్రంగా ఈ మూలిక కలిపి దాని చేసి తాగించేశాట. అది తాగేసింది. ఈ లోపల కనబోతుంటే ఏమంటే పుల్లయ్య గారు నాలుగు నెలలుగా ఏమైపోయారండి, నేను అంత బెంగి ఎత్తుకున్నాను చిక్కి సగం అయిపోయానండి అని. ఓచి నీకు అంత బాగా మాట్లాడేసావే అనుకున్నాడు. ఇంకా ఎప్పుడు వెళ్ళకండి, ఇంకెప్పుడు వెళ్ళలే అన్నాడు. సరే లోపలికి వెళ్ళొస్తుంటే ఆకలేస్తుందండు అండి, ఇది ఇప్పుడు వస్తున్నాను అన్నాడు. లోపలికి వెళ్ళాడు. కాస్త చిట్టు దోగర అంటేనే లేవు తౌడు ఇవన్నీ నీళ్ళలో కలిపి పట్టుకొస్తుంటే ఏమంటా, ఎప్పుడు ఆ దిగుమాన చెట్టు ఆ తౌడు ఆ దోగరేనా, నీకేమో సాంబార్లో ఏమో మునక్కాడ ముక్కలు కావాలా, సొరకాయ ముక్కలు కావాలా, బీరకాయ ముక్కలు కావాలా, ఆనకాయ ముక్కలు కావాలా, నాకు వాటిలో వచ్చి వేస్తారా, నాకు కూడా నాలుగు రకాయల కూరగాయ ముక్కలు వేయండి, కీర దోసకాయ బాగుంటుంది అది కూడా వేయండి అది. సరే పాప అవన్నీ ముక్కలన్నీ తరిగి వేశాడు, శుభ్రంగా తాగింది తిండి. సరే ఈ మళ్ళీ లోపల ఏంటంటే ఏమంటే వెళ్ళిపోతున్నారు, ఇంత చెట్టు ఇన్ని ముక్కలు తిన్నాను, నిద్ర వస్తుంది, పడుకోవాలి, పడుకోవే అన్నాడు. పడుకోవాలంటే నీకేమో పడుకోవాలా, కోడిదన్ను డబ్బును, నేనేమో ఈ నేల మీదనో మరవత్రంలో నేను పడుకోవాలా, నాకు కూడా పడిపోయేయండి అది. చచ్చిన కిక్కును అనుకుంటే పడిపోయేశాడు. అక్కడ ఆ పడిపోయేసిన తర్వాత మళ్ళీ ఏమంటో అయ్యింది ఏమిటి అన్నది, అర్ధరాత్రి వేళ అపరాత్రి వేళ ఆకలి వస్తున్నది, నీకు పచ్చగట్టి ఇంకో నాలుగు కూరగాయ మొక్కలు అది, మీరేమో ఈ మధ్య బాగా ఉలవలు గుగ్గిళ్ళు వీరు తింటారు, నాకు కూడా శనగలు అన్ని పెట్టండి అది. అన్ని పెట్టాడు. పగలంతా ప్రయాణం చేసి వచ్చి పడుకున్నాడేమో, ఆ రాత్రి వేళ అలిసిపోయి ఇంట్లో పడుకుని నిద్రపోతున్నాడు. అర్ధరాత్రి వేళ ఏమో పుల్లయ్య గారు, ఏమో పుల్లయ్య గారు అని అంటే దీనికి మండిపోయింది, అలిసిపోయి ఉన్నాడు. నిద్రగా పిలిచేసరికి దిక్కుమారి అని పెరిగారు, చంపేస్తున్నావు కొద్దిట్టు నుంచి ములక్కాళ్ళు అంటావు, సొరకాయ ముక్కలు అంటావు, పడుకుంటే పుల్లయ్యో అంటావు, అవి కళ్ళకొచ్చిరే తగ్గించాక ఆ వెంటనేది ఏమంటే వెంకయ్య గారు, వెంకయ్య గారు నన్ను చంపేస్తున్నాడు, రక్షించడం పోయేది. ఈ గొంతులు విని ఇది దీనికి మిమిక్రీ కూడా వచ్చేసింది. అచ్చం పొల్లయ్య గొంతుకుతో వెంకయ్య గారు రక్షించన్నారు, కానీ పొల్లయ్య ఇంట్లో దొంగలు పడ్డారేమో, పొల్లయ్యని ఎవరో చంపేస్తున్నారు అనుకుని పక్కన ఉన్న వాళ్ళందరినీ తీసుకుని ఆ వెంకయ్య గారు కర్రలు వేసుకొచ్చాడు. ఆ చీకట్లో దూడలు కొడుతున్నటువంటి పొల్లయ్యని దొంగలుకుని మాట వేశారు. వాడు తాకేసరి వెళ్ళిపోయింది, చచ్చిపోయి బాబు అన్నది నాకు ఆజ్ఞ చేసేవాడు. చచ్చావా ధమ్ ధమ్ నన్ను కొడతావంటరా అని చెప్పాడు. అప్పటికి అసలు విషయం అర్థమైంది వీళ్ళందరికీ. వచ్చిన వాళ్ళందరూ నువ్వు పొలవరపలేదయ్యా, దొంగడే నిన్ను కొట్టాడు అనుకుని నిన్ను కొట్టేశాం ఏమనుకోకని వాళ్ళని తలకాయ కష్టం తప్ప అసలు కట్టు కట్టారట. పొద్దుటే రెండో మూడుకి తిని పరిగెత్తి కట్టిపోయింది వాళ్ళ గారి పై. అంటే మీకు ఎవరికైనా దూడం కింద మాట్లాడేస్తారని రెండో మూడికి కూడా నేను సిద్ధం చేసుకోండి. అందుకే పాపం కృష్ణుడి దగ్గర కాబట్టి అది అమాయకంగా ఆ దూడ దూడ అనుకుంటూ చూస్తున్నాయని ఈయన మొత్తం మీద దుమ్ములు ఏర్పడుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ పద్మనేత్రులంతా తామర పువ్వులు లాంటి రేకులు కలిగిన స్త్రీలంతా గోపికలంతా గుమ్మాల దగ్గర నిలబడి చివరి క్షణంలో మార్పు రాకపోతుందా, శ్రీకృష్ణుడి రథం ఆగకపోతుందా, మనవాడు ఇక్కడ ఉండకపోతాడా అని ఏడుస్తూ నిలబెట్టారట. రథం బయలుదేరింది, దుమ్ము లేచింది, దుమ్ము అడిగింది, కానీ కృష్ణుడు మాత్రం వెనక్కి రాలేదు, అలాగే ఏడుస్తూ ఉండిపోయాడు. పాపం అడియాల్సి చేసేది ఎక్కువ సాయం. అంటే జీవాత్మలకి ఎప్పుడు పరమాత్మ దర్శనం ఉంటుందో ఎప్పుడు కనబడుతుందో చెప్పలేదు. వాడి కోసం ఏడవాలి. అహంకారాలు అతి పనికిరావు, చాలా మందికి తెలియదు. కానీ గోపికలు చేసిన చిన్న పొరపాటు ఉంటుంది, అందుకే వాడి దగ్గర రాలేదు ఆయన. చూడండి మీరు రాసక్రీడలు, కృష్ణుడు గౌరవించాడు, ప్రేమించాడు, కౌగిలించుకున్నాడు, నెత్తి మీద పెట్టుకున్నాడని చిట్టి పట్టి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన డిస్టర్బ్ చేసేవాడట. నియమాలుంటే గురువు దగ్గరికి వెళ్ళాలంటే ఎప్పుడు పడితే ఎప్పుడు ఎవరు దబాదాబా వెళ్ళిపోకూడదు, లోపలికి చూడకూడదు, అతి పరిచయాధ్ఞాయి, అప్పుడు ప్రమాదం ఉంది, వాడు దూరం అయిపోతాడు మనకి. చాలా వినయంతో ఆచిపూచి నడుచుకుంటే సద్గురువుల కటాక్షం మన మీద పడుతుంది. ఒక గోపిక వాళ్ళ వాళ్ళలో వాడు ఏమన్నారో తెలుసా మీకు, రాసక్రీడలో చూడండి కావాలంటే మూలంలోనూ తెలుగులోనూ కూడా. ఇంతటి కృష్ణుడు సమస్త లోకములు ఆ కృష్ణుడు కావాలనుకుంటుంటే వాడు మన దగ్గరకు వచ్చాడు, మన కీరుబొమ్మయ్యాడు, మన కౌడిట్లో పంజరం అయిపోయాడు అని అహంకరించాడు. జ్ఞానం కలిగిన వాళ్ళే ఆ కాస్త అహంకారం వల్ల ఏమైపోయింది, అదృశ్యం అయిపోయాడు. అప్పుడు ఏడ్చాడు వాడి, ఏడిస్తే వాడి ప్రత్యక్షమయ్యాడు. అందుకే అహంకారం జ్ఞానుల్ని పతనం చేస్తుంది. దానివల్ల ఇక మళ్ళీ ఆ గురువు దర్శనం దొరకదు. జగద్గురువులు కృష్ణుడు దర్శనం అంత తేలిక, మరి దొరక దొరక దొరికిందని రవ్వంత అహంకారంతో దూరం చేస్తున్నారు వాడు. మళ్ళీ ఎప్పుడో కానీ దర్శనం అవ్వదు, ఒకసారి దూరం అయితే రాడు వెళ్ళిపోయాడు. రథం వెళ్ళిపోతున్నది బృందావనం గుండా యమునానది దగ్గరకు వచ్చారు. అప్పటికి మధ్యాహ్నం అయ్యింది. ఆ మధ్యాహ్న సమయంలో బలరామ కృష్ణులు ముందుగా అక్రూర రథవాపు ఈ యమునలో కాళ్ళు చెట్లు కడుక్కుంటామన్నారు. ముందు ఆపింది వాళ్ళే అక్రూరుడు ఆపాడు రథం. వాళ్ళు ఆ నదిలోకి వెళ్ళారు, హస్త ప్రక్షాళన ముఖ ప్రక్షాళన చేస్తున్నారు, మంచినీళ్ళు ఆచమనం చేశారు, యమునా నదికి వచ్చిన టాటా చెప్పారు, మళ్ళీ రథం ఎక్కారు. అప్పుడు అక్రూరుడు అన్నాడు, అయ్యా మధ్యాహ్నం పూట సంధ్యావందనం చేసే అలవాటు నాకు, 3 పూట్ల సంధ్యావందనం చేస్తాను అని చేత మీరు రథంలో కాసేపు కూర్చోండి, నేను వెళ్ళి వందనం చేసుకుని అర్ఘ్యప్రదానం చేసుకొస్తాను. సరే అని అన్నారు వెళ్ళి. ఆయన నీళ్ళల్లోకి వెళ్ళాడు. హాయిగా ముందు స్నానం చేయాలి, సంధ్యావందనం చేయాలండి. స్నానము చేసి చేసి నది చల్లని నీటను రామకృష్ణులను మానుగదోచి వీరు రథ మధ్యమునం బసిగించియున్నవారు ఈ నది వీధిలో పల్లకు ఎప్పుడు వచ్చి రటంతు లేచి మేధానిధి చూచేవారల రథస్థుల భక్త మనోరథస్థులను. హాయిగా స్నానం చేశాడు, అతను చల్లని నీటిలో మునిగాడు కూడా. మళ్ళీ పైకి లేచాడు, మళ్ళీ మునిగాడు. ఆ నది నీళ్ళలో హఠాత్తుగా ఆయనకి రథంలో కూర్చున్న బలరామకృష్ణుడు కనపడ్డారట. రథం ఒడ్డు మీద కదా ఉండాలి, నది నీళ్ళలోకి ఎప్పుడు వచ్చింది? ఒకవేళ నది నీళ్ళలో రథం పడిపోయింది అనుకుంటే అప్పుడు ఈ బలరామకృష్ణుడు దూకేస్తారుగా, రథంలో ఉండరే, ఇది ఎలా జరిగింది అని పైకి లేచాడు. చూస్తే ఒడ్డు మీదే ఉంది రథం. ఆ రథంలో భక్తుల మనోరథములు తీర్చేటటువంటి, మనోరథం అంటే మనస్సులో కోరిక అనమాట, ఆ మనోరథాలు తీర్చేవాళ్ళు రథంలోనే ఉన్నారు. ఇదేమిటిది, నీళ్లలో కనపడ్డారే, మళ్ళీ ఒడ్డు మీదే ఉన్నారే అని మళ్ళీ నీళ్లలో మునిగాడు. మళ్ళీ నీళ్లలో కనపడ్డారు. పైకి లేచాడు. ఒడ్డు మీద రథం, రథంలోనే ఉన్నారు వాడు. ఆయనకు అనుమానం వచ్చేసింది, ఇదేదో విచిత్రంగా ఉంది కానీ. కంటిముందు రథంబుపై మరిసుదిల్ కంటిల్ క్రమరం కంటిల్ తొంటి రథంబు మీద ఇదే ఈ కళ్యాణ చారిత్రులే వెంటలు దోచిరి రెండు దిక్కుల మనో విభ్రాంతియో నీరిలోనంతాశ్చర్యము తూతు నంతు మరియుహించి వస్త్రాంగుడి. ఎంత పూర్వమే ఒడ్డు మీద ఉన్నారు రథంలో కూర్చొని, నీళ్లలో మునిగితే నీళ్లలో రథంతో పాటుగా కనపడుతున్నారు. మళ్ళీ పైకి లేస్తే పైనే ఉన్నారు రథంలో, నీళ్లలో మునిగితే నీటిలో రథము, రథంలో వాళ్ళు కనపడుతున్నారు. ఇది ఎలా జరుగుతోంది? ఇది మనోవిభ్రాంతియా? నా మనస్సులో ఏదైనా ఇలాంటి భ్రాంతి కలిగిందా? కళ, వైష్ణవ మాయ, లేక అసలు నేను నిద్రపోతున్నానా, మెరుపుగా ఉన్నా? ఒడ్డు మీద రథములో కూర్చొని ఉండడంలో ఆశ్చర్యం లేదు, కానీ రథముతో పాటు నది నీటిలో మధ్యలో కనిపించడం ఆశ్చర్యం. పైగా ఈ సమయంలో నది మంచి వడిగా కూడా ఉన్నది. వీడు గొప్పవాళ్ళని తెలుసు, కానీ ఏకకాలంలో రెండు చోట్ల కనబడేంత గొప్పవాళ్ళ అక్కడ మళ్ళీ భ్రమ. అంత పూర్వం నారదుడు చెప్పాడు, అయినా వీడు ఇంకా ఇక్కడ పూర్తి దీనికి నమ్మకం లేదు. ఆ నమ్మకం కలిగించడానికే కనిపించాడే. ఇది ఆశ్చర్యం చూద్దాం. నీటిలో ఉంటే ఆశ్చర్యం అనుకుంటున్నట్టే, నీళ్ళలో ఉండడం అసంభవం. ఇది చాలా విచిత్రమే. ఇదేమిటో చూద్దాం, పరీక్షిద్దామని మళ్ళీ నీళ్లలో మునిగాడు. ఈసారి నీటిలో మునిగిన ఈ మహానుభావుడికి నీటిలో, నది నీటిలో ఎవరు కనపడ్డారు? రథం మాయమైపోయింది, బలరామకృష్ణుడు కూడా కనపడ్డా, ఎవరు కనపడ్డా? ఆ స్థానంలో అద్భుత దృశ్యం కనపడింది. పోషిత బాంధవుండు ఎదుగుండగుడా జలమందుగాంచే సత్పాశు సహస్రమస్తక విభాసిత రత్న విభూషు భూమి భృద్వేషు కృపావిలాసు ప్రతిరీరచమూజిగీషు నిత్య సంతోషు అరోషు నిర్దటి దోషు అనేక విశేషు. ఈసారి ఆ నది నీటిలో ఆదిశేషుడు కనపడ్డాడు ఆయనకి. బంధువులను నిరంతరం పోషించే ఉత్తమోత్తముడైన ఆయన ఎప్పుడైనా బంధువులు పోషిస్తే ఆదిశేషుడు దర్శనమిస్తాడు, అది గుర్తుపెట్టుకోండి. అందుకే పోషిత బాంధవుడు అని విశేషణం వేశారు. సరదా కోసం వేయాలి. ఎవడు తన కుటుంబంలో అప్పుడప్పుడు తన బంధువుల్ని, అక్కల్ని, తమ్ముళ్ళని, అన్నల్ని, భార్యల్ని, పిల్లల్ని, ఈ చుట్టుపక్కల వాళ్ళని వీళ్ళని పోషిస్తాడో శక్తిని బట్టి ఉన్నది విడిచిపెట్టమని చెప్పాలి. ఎంతో మంది చూడాలి. అలా చూస్తే కొంతకాలం దీక్షగా వాళ్ళకి ముందు కొండలు వీ శక్తి అయిన ఆదిశేషుడు కనపడతాడు. అంటే వీడు యోగి అవుతాడు, యోగాభ్యాసానికి కావలసిన కొండలు వీ శక్తి వికసిస్తుంది. ఎప్పుడైతే కుండలిని శక్తి ఆ ఆదిశేషుడు దర్శనమిచ్చాడో అప్పుడు యోగేశ్వరుడైన కృష్ణుడు దర్శనం అవుతుంది. అంతేగాని మన బంధువుల్ని పోషించాం, అన్నగారిని తమ్ముళ్ళని పట్టించుకోం, అక్కల్ని చెల్లెల్ని పట్టించుకోం, బావల్ని పట్టించుకోం, బంధువుల్ని పట్టించుకోం, అందరినీ తిట్టి మన బతుకు మనం బతికితే వాడికి ఆదిశేషుడు కనిపించడం, లేకపోతే ఇంకో విష్ణుమూర్తి కనపడదు. వాడికి కనపడేవాడు యమకింకర్లు కనపడతారు సత్యాక, ముగ్గురు ఒకేసారి. అంటే అది శాస్త్రనీయం ఉన్నాయి. ఈయన అంతటి గొప్పవాడు. ఈ పదం చదివి అప్పుడు చదవండి పద్యాలు. ఇప్పుడు పోషిత బాంధవుడు ఎదుగు ఉంటవుడు ఆయన చూశాడు. ఇప్పుడు మళ్ళీ మన కర్మానం, మా వాళ్ళు ఎవరు మనల్ని పట్టించుకోరు కదండి, మనల్ని పట్టించుకోవాలి. మనం కావాల్సింది ఎవరిని? మూర్ఖులా కావాలి, మనకి జ్ఞానులు కావాలి. కానీ వాళ్ళు ఎవరికి అవసరం లేదా? నీ ఒక్కరికే ప్రేమ కావాలంటే ఎంత అజ్ఞానం అది? ఎవడో చచ్చిపోతాడంటే మనం చచ్చిపోతామా? మన జ్ఞానం మనది, మిగతా వాళ్ళ గురించి మనకి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మహా అయితే 1,000 మందో 2,000 మంది ఉన్నారు. గుంటూరులో 5,000,000 మందో 10,000,000 మందో జనం ఉంటే ఆ 10,000,000 మందికి జ్ఞానం మాకే కావాలంటే దానికి మనకి సమాధానం ఉండదు. అంటే అందరితో కూడా మనం కూడుకుపోతామా? కోరుకుపోతా. ఇప్పుడు ఈ నీటిలో ఆయనకి ఎవరు కనబడ్డారు? సద్భాషు, చక్కని పాండిత్యం కలిగిన వాడు, మహాపండితుడు ఆదిశేషుడు ఆయన కనబడ్డారు. ఆయనకి 1,000 పడగలు ఉన్నాయి. 1,000 పడగల మీద సహస్రమస్తక విభాషిత రత్న విభూషుడు. 1,000 పడగల మీద రత్నములు తలతలతల మెరిసిపోతున్నాయి, నవరత్నములు ఉన్నాయి. భూమి భృద్వేషు, ఎప్పుడు భూమిని మోస్తాడు? నాయన భూమిని పోసేవాడికి ఒక ప్రత్యేకమైన డ్రెస్ ఉంటుంది ధరించడానికి. అందుకని భూమి భృద్వేషు అంటే భూమిని భరించేవాడు వేసుకునే వేషం వేసుకున్నాడు. భూమి భృత్ అంటే భూమిని మోయేవాడు అని ఒక అర్థం, భూమిని భరించేవాడు రాజు మహారాజ వేషంలో ఉన్నాడని అర్థం. మహారాజ వేషం ధరించాడు రాజయోగి ఆయన. కృపాభిలాషు, ఆయన్ని చూస్తే దయ కలుగుతుందట మనకి. ఆయన చూస్తే ఆయనలో దయాస్వరూపం ఉన్నది. పాము విషంతో భయంకరంగా దర్శనమివ్వాలి, కానీ ఆదిశేషుడు చూస్తే మనకు ఆయనలో ఉన్న కరుణే దర్శనమిస్తుంది. ప్రతివీర చమూర్ణి జిగీషు, ఎప్పుడూ శత్రువుల్ని జయించాలనే కోరికతో ఉంటాడు ఆయన. జిగీష అంటే జయతుం ఇచ్చా జిగీష, జయించాలనే కోరిక. దేన్ని జయించాలనే కోరిక? శత్రువుల్ని జయించాలనే కోరిక. శత్రువులు అంటే ఎవరు అంటే లోపలు ఉన్నాయి, ఆ ఉంటేనే బయట శత్రువులు ఉన్నారు. కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యములని ఆరు శత్రువులని జయించాలనే కోరికతో ఉంటాడు. ఈ అంత శత్రువులు జయిస్తే అప్పుడు అసలు బయట శత్రువులు ఎవరూ లేరు మనకి. అందుకే ఏమన్నాడైనా ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో, లోకములన్నీ గడియలోన జయించితి ఇంద్రియానేకము గెలవం. నాన్న లోకాలు గడియలో జయించావు, కానీ నీ లోపల ఉన్న ఇంద్రియములనే శత్రువులు జయించరా, అందుకే నువ్వు చావబోతున్నావు అన్నాడు ఆయన. అందుకే నీకు శత్రువు విష్ణు అయ్యాడు, అందుచేత వాటిని జయించాలనే కోరికతో ఉంటాడు ఆయన. నిత్య సంతోషం, ఎప్పుడు సంతోషం తప్ప దుఃఖం లేనివాడు. అసలు మనం ఏం తెలుసుకున్నాం, ఏం పోయింది మనది, మనం ఏమున్నా ఇక్కడ వచ్చాకే సంపాదించాం. అదే కృష్ణుడు చెప్పిన మాట, ఎక్కడుండగానే పోగొట్టుకున్నా ఎక్కడుండగానే సంపాదించిన, ఇంతోటి దానికోసం దుఃఖం ఎందుకు జీవించాలి, దుఃఖం ఎందుకు పొందాలి? అందువల్ల నిత్యం సంతోషముతో ఉండు, సంతోషమే నిజమైన బలం అని చెబుతూ ఉంటాడు ఆదిశేషుడు. నిత్య సంతోషుడు ఆయన. అదోషు, కోపమెరగని వాడు ఆయన. నిర్దలిత దోషు, దోషములన్నీ పటాపంచలు చేశాడు. ఆయన దగ్గర దోషాలు లేవు, పాపాలు లేవు. అనేక విశేషు, ఎన్ని విశేషములు ఉన్నాయో లెక్క పెట్టలేం. అన్ని విశేషములు కలిగిన ఆదిశేషుడు దర్శనమిచ్చాడు. ఈ ఆదిశేషుణ్ణి నన్నయ్య గారు ఆదిపర్వంలో అందమైన పద్యంలో నేను చెబుతానని చెప్పిన ఈ పద్యం ఇదన్నమాట. ఇప్పుడు చెప్పబోయేది, ఉదంకుడనే ఆయన పాతాళలోకి పెడతాడు. ఆ పాతాళ లోకంలో ఆదిశేషుణ్ణి చూచాడు, ఆదిశేషుణ్ణి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసిన తోట ఆదిశేషుడు ఎలా ప్రార్థన చేశాడో రెండు రకములుగా తను వినిపిస్తాను. ఆదికవి నన్నయ్య గారు ఆదిపర్వంలో చెప్పిన పద్యం ఇదన్నమాట. ఈ పద్యాన్ని బట్టే శతకం అనేది తెలుగులో పుట్టిన అంత కూడా శతక రచనలు లేవు. అసలు బహువన్న పాదపాబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరము అజస్ర సహస్ర ప్రణాళి దాల్చి దుస్సకత సమూర్తి జలధిశాలికి పాయక శయ్యైన అయ్యధిపతి దుష్కృతాంతకుడహంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. ఈ పద్యం అర్థం చెప్పాక రెండోసారి చదివితే అప్పుడు ఇందులో ఆదిశేషుడు ఎలా ఉంటాడో చూపిస్తారు. ముందు పద్యం అర్థం ఏమిటి? కొన్ని వేల వనాలతోటి, కొండలతోటి, సముద్రాలతోటి, నదులతోటి ఉన్న ఈ భూమండలములు తన వేగి పడగల మీద మోస్తున్నట్ట. మహామహీభరం, ఎంత మహాభూభారాన్ని అజస్ర సహస్ర ప్రణాళి దాల్చి ఎప్పుడు తన వేగి పడగల మీద మోస్తున్నాడు. ఎవరూ మొయ్యలేనివాడు దుస్సహతరమూర్తి, ఎవరు జలధిశ ఆయనకి, ఆ విష్ణుమూర్తికి పాలసముద్రంలో పడుకునే ఆయనకి, పాయక చెయ్యగిన విడిచిపెట్టకుండా చెయ్యట. మామూలు పనుకులైతే రెండు రోజులు పోతే ఎండిపోవడమో నొక్కుపోవడమో ఇంకోటి అవుతాయి, కానీ ఈ ఆదిశేషుడి పనులు ఎప్పుడు పనుకు నిరంతరం పనులు పాడైపోతుందని వెంగళ. మళ్ళీ దూదేగుతామని ఏకించి కొత్త పనులు తయారు చేయకండి, హాయ్ ఒరిజినల్ పాను పడి. అటువంటి ఆ అధిపతి, పాములకు నాయకుడు, దుష్కృతాంతుడు, దుర్మార్గుల పాలిటి మృత్యుదేవత, అందుకని దుష్కృతాంతకుడు అన్నారు ఆయన. అంతకుడు అంటే మృత్యుదేవత అన్నమాట, దుర్మార్గుని శిక్షిస్తాడు ఆయన. అటువంటి అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు, మాకు ప్రసన్నుడవుగాక, నన్ను అనుగ్రహించుగాక ఆ అనంతుడు ఆదిశేషుడు. ఏం తన గొప్ప ఏముంది అంటే అర్థం ఎంత గొప్పదో, శబ్దం అంత విచిత్రమైనది, శబ్దాలంకారంతో కూడిన పద్యం అది. అర్థాలంకారం శబ్దాలంకారం రెండు రకాలు ఉంటాయి, ఇదొక విచిత్ర శబ్దాలంకారం. ఈ పద్యం చదువుతూ ఉంటే ఎన్ని బుసలు వస్తాయో చూడండి ఒకసారి, బహువన్న పాతపాబ్ధి కుల పర్వత పూర్ణ సరస్సు సరస్వతీ సహిత మహామహీ భరవజ సహస్ర ప్రణాళిరాల్చి దుస్సహతల మూర్తికి జలదిశాయికి పాయక చెయ్యగైన అయ్యధిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. మామూలుగా తెలిసి పచ్చే లేదు, బొగుల పద పాద పార్థికుల పర్వత పూర్ణ సరస్సరస్సు తీసేట అది నొక్కితే అందులో బుసలు ఉన్నాయి, పోత్కారములు ఉన్నాయన్నమాట. ఆ బుసలు పచ్చలో పెట్టాడు. చదవగా చదవగా ఒకసారి నాకు తెలిసింది అటాస్తే ఓరి ఇదన్నమాట గిట్టుకోని. ఇంతకాలం నాకు ఈ పద్యం ఒకటి అర్థం అలా, ఇది నేను 80 సార్లు లేదా 81వ సారి పెరిగింది. 81వ సారికి టోటల్ 9 అప్పటి కానీ భాగవత భారత అర్థం కాదు. అందుకే చదువు 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 అంటారు. చదవగా చదవగా 8 సార్లు చదవండి, ఎప్పుడు ఒకప్పుడు కొత్త అర్థం దొరుకుతుంది మనకి. ఆ తర్వాత నుంచి చదవగా ఎంతో మంది దీన్ని అనుగ్రహించడం మొదలెట్టారు. అద్భుతమైన రహస్యాలు ఉన్నాయి ఈ పురాణాలలో. ఆ మహానుభావులు తపశక్తితో రాశారు. ఇప్పటికి మళ్ళీ ఇంట్లో కూర్చొని తెగ తాగి శుభ్రంగాను ఏసీ రూములు కూర్చొని దిక్కుమాలు పడతాయన ఏమిటి పెట్టబెట్ట రబ్బర్ గాజులు తీసుకొస్తారా ఏమిటి? రబ్బర్ గాజులు చచ్చిపోయినప్పుడు విధవలు వేస్తారు బంగారం గాజులు పోయి ఇదే కవిత్వం అంటే ఇదే కవిత్వం అంటే వీటి కోసం గోల్డ్ డబ్బులు తగిలేసి గోల్డ్ ఖర్చు పెడతారు. సీడీలు 1000 రూపాయలు 20 క్యాసెట్లు వస్తాయంటే మామూలు మనం డబ్బులు ఖర్చు పెట్టలేదు దానికి. అదే ఈ చిత్రపాటలకి సినిమాలకి క్యూలో నిలబడి గంటల సేపు 100 రూపాయలు టికెట్ పెట్టి కొనుక్కుంటాం. ఇది మన రోజు మీ గురించి చెప్పండి నేను అలాంటి వాడు గురించి ఉంటాను మీలాంటి అలాంటి అర్థాలంకారాలు శబ్దాలంకారాలతో రాశాడు. ఇప్పుడు ఆదిశేషుడు తెల్లని వాడు 3 చుట్టలు చుట్టుకొని పడగలతో దర్శనమిచ్చాడు. చిత్రంగా కొండలిని చెప్తే ఎప్పుడు కూడా మన వెన్ను కోసుని 3 చుట్టలు చుట్టుకుని పడక కిందకి తోకపైకి పెట్టినట్టుగా ఉంటుంది. దానికి ప్రతీక ఆదిశేషుడు. ఆదిశేషుడు దర్శనమిస్తే ఆయన నీలాంబరధారి ఇంకా ఎలా ఉన్నాడు, సిద్ధోదగాది సంయుతుందు పాపరేని తప్పక కనుంగొని నవ్వుతూ ఆదిశేషుడిని చూశాడు. ఇప్పుడు ఆదిశేషుడు నవ్వుతూ కనిపించాడు. ఆయనని ఈయన చూశాడు నవ్వుతూ. ఆ ఆదిశేషుడు మధ్యలో కనిపించాడు మహానుభావుడు దివ్యమూర్తి దివ్యమంగళ విగ్రహంతో. ఆయన ఎలా ఉన్నాడు, భోగి భోగ పర్యంక మధ్యమున వల నొప్పు పచ్చని ఒలువవాని మేఘ మధ్యంగున మెరుగు తందంగున వరమున శ్రీదేవి ఒప్పువాని ముసలు తేటులు వెవ్వముఖ చతుష్కముఖల తమయుడాడి బొడ్డు దౌమివాణి కదలిన బహుమత క్రమ విశేషముల రవము చూపెడిను పురములవాణి జలజ గర్భరుద్ర సనక సనందన సద్విజామర ప్రశస్యమాన చరితులైన వాణి సౌందర్య కలి అయిన వాణి ఒక్క పురుష వర్యుగాంచే. ఆ ఆదిశేషుడు తొట్టలు చుట్టుకుని పడుకుని ఉంటే ఆ మధ్యలో దివ్య మంగళ విగ్రహంతో దర్శనమిచ్చాడు ఒక మహాపురుషోత్తముడు. ఆయన తప్ప ఈ లోకంలో వరబడవడు పురుషుడు లేడు, ఏకైక పురుషుడు ఆయన. మిగతా మనందరం స్త్రీలనేనట. అదే మాకు కూడా మేషాలు ఉన్నాయంటే మేషాలు ఉన్నాయి వచ్చేలాగా మానవుడిని వరసగా పురుషుడు అంటున్నాం. కానీ భగవంతుడు అక్కడే పురుషుడు, తక్కిన వాళ్ళంతా స్త్రీ రూపాలు. లోకే స్త్రీవాచకం యావత్ అన్నారంటే ఆ భగవంతుడు ఆ పురుషోత్తముడు ఎలా ఉన్నాడు, ఇలా ఒయ్యారంగా ఒక పక్కన ఒత్తికిని పడుకుని ఉన్నాడు, కుడిచి తల కింద పెట్టుకుని ఉన్నాడు. ఆయన నల్లగా మేఘంలో ఉన్నాడు. ఆయన మేఘంలో ఉంటే మేఘంలో మెరుపు తీగలాగా వక్షస్థలం మీద ఎవరున్నారు, లక్ష్మీదేవి ఉన్నాడు. పసుపచ్చని బట్ట కట్టాడు ఆయన. ఆయన వక్షస్థలం మీద మెరుగు తీగ మెరిసినట్టుగా ఎర్రగా కమలాదేవి ఆ లక్ష్మీదేవి పద్మాదేవి మెరిసిపోతున్నది. లక్ష్మీ పద్మాలయ పద్మ అన్నారు ఆవిడ, పద్మ అన్న కమల అన్న అమ్మ లక్ష్మీదేవి అలాగే ఉంటుంది ఎర్రగా. ఆయన బొడ్డులో నుంచి తామర పువ్వు బయటకు వచ్చింది. ఆ తామర పువ్వులో 4 ముఖములతో ఆడుకుంటున్నాడు బ్రహ్మగారు. తామర పువ్వులో తేనె తాగడానికి తుంగదులు వచ్చాయట. తుంగదులు తేలి తాగుదాం అనుకుంటూ ఉంటే ఈ బొడ్డులోని తామర పువ్వు మీద ఆ తామర పువ్వులు ఎవరంట వచ్చారు వాటికి తేలి తాగకుండా ఆ కన్నిక మీద బ్రాహ్మణ్ గారు కనబడ్డారు. ఈ తుంగదులు ఆ బ్రహ్మడు చూశాయి. బ్రహ్మగారి ముఖములు కూడా తామర పువ్వుల్లోకి కనపడ్డేటువంటి. ఇది తెల్ల తామర అయితే బ్రహ్మగారి ముఖములు ఎలా ఉన్నాయి? ఎర్ర తామర పువ్వులాగా. బ్రహ్మగారి నోరు తెరుచుకున్న చిన్నపిల్లలు అలా నోరు తెరుచుకుని నిద్రపోతారు. ఈయన కూడా నోరు తెరుచుకుని నిద్రపోతున్నాడు. ఆ నోట్లోంచి లాలాజలం బయటకు వస్తుంది. ఆ నోరే తామర పువ్వు కొనుక్కుని ఆ లాలాజలమే చేదనుకుని తుందర నోట్లో ఊరిపోతున్నాయి. అప్పుడు ఆయన ఏం చేశారంటే ఉలిక్కిపడి తోలుకుంటున్నట్ట. ఆ తోలుకుంటే ఇలాగే ఉందట. ఈ ఒక్క పాదంలో ఎంత అందమైన భావం రాశాడండి. ముసలు తేటులు దెవ్వ ముఖ చతుష్టము కల తలయుడు ఆడి బొడ్డు నమ్మి వారి ముసురుకుంటున్నటువంటి తేనెటీగల్ని తోలుకుంటూ అవి ఎక్కడ రోడ్లో వెళ్ళిపోతాయో అని తోలుకుంటున్నట్ట. అవి పక్కకి చెదిరిపోతున్నాయట. అలా చెదిరిపోయేలా చేస్తున్న నాలుగు ముఖములు కలిగిన బ్రహ్మదేవుడు చిన్నపిల్లవాడిగా ఆడుకుంటున్న ఈ తామర పువ్వు బొడ్డులో ధరించిన వాడు అదనమాట. ఇంకా విజృంభించాడు మళ్ళీ. ఆయనకి అనేక పాదములు ఉన్నాయి. అన్ని పాదములకి బంగారంతో తయారు చేసిన గజ్జలు ఉన్నాయి. కాలికి బంగారంతో చేసిన గజ్జలు ధరించడం శాస్త్ర సమ్మతమే, భయపడకండి. ఎందుకంటే కాలికి కనుక బంగారం ధరిస్తే ఆ ఇంటిలో వాహన సౌఖ్యం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది అని మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్రలో దత్తాత్రేయుడు దేవతలకి చెబుతాడు. శరీరంలో ఏడు స్థానములలో లక్ష్మీదేవి ఉంటే సోన్న రూపంలో వాడికి శుభం వస్తుంది అని. మరి ఎందుకని ఈ కలియుగంలో పెట్టుకోకుండా చేసేసారంటే బంగారం కొనడం కష్టమైపోతుంది. ఇప్పుడు ఈ పురాణం అనగానే మీరు ఇంటికి వెళ్ళి బంగారం పెట్టుకుంటే మంచిదే పద్మాగారిగా చెప్పారు, చేయించలేదు అత్తగారు ఇబ్బంది. అందుకని లేదు కొన్ని పురాణానికి వెళ్ళినా బాబు మమ్మల్ని నేర్పించాడు వీడియో పెట్టుకోకూడదు. ఏడు తెచ్చుకోడు వాళ్ళంతా వాళ్ళకి డబ్బు ఉంటే పెట్టుకో, సందేహం లేకుండా. కానీ కొంత ఇబ్బంది వచ్చి మధ్య మధ్యలో కావాలని ఎవడో గుర్తించింది తప్ప శాస్త్ర ప్రకారం కాలికి బంగారం మంచిది. ఎప్పుడు ఈ పాదములకి నా గజ్జల రూపంలో నేను గడపెట్టేలా ధరించినట్టుగా ధరించను, ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడు ఆయన కాలికి ఒకసారి కొన్ని వేల పాదములు ఉన్నాయి. ఆయనకి ఏమిటండి లక్ష్మీ వల్లభుడు. సాక్షాత్తు లక్ష్మీదేవే కాళ్ళ దగ్గర కూర్చుంటే కాళ్ళన్నిటికీ గజ్జలు చేసుకోవడం కదా కష్టంగా ఉంది. మనం ఆ కాళ్ళు కట్టుకుంటే ఆ గజ్జలు మనకి ఇచ్చేస్తాయి. మన కాళ్ళు కట్టుకోకుండా మెచ్చి కట్టుకుంటే ఎవరు ఆ కాలికి ఉన్న గజ్జలన్నీ ఏం చేసేట అయినా ఇటు పడుకున్నాడని చెప్పా కదా, ఇటు పక్కకి వత్తికెళ్ళాడు. అప్పుడప్పుడు పడుకున్న వాళ్ళు ఇటు ఇటు వస్తాం కదా కదలగానే ఒక కాలం ఎందుకంటే మరి వేల పాదములు. సహస్ర శేరష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సహస్రపాత్ వేల పాదములు గలవాడు. ఇన్ని కాళ్ళకి గజ్జలున్నాయి. ఈ రీతి కదలగానే మొత్తం గజ్జలన్నీ ఒకేసారి ఏమయ్యాయి? గణ 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 మోగాయి. ఆ గణగణ మోగుతున్న శబ్దం ఏమి నాదం అని నా మామూలు నాద కాదు ప్రాణవనాదంలో ఉంది. ఆ శబ్దం పులకించిపోతూ ఉన్నాడు ఆయన. అందుకని ఆమె కదలిన బహుపదక్రమ విశేషంగుల రమము చూపెడి నూపురముల వాడు. ఇంకా సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్కుజాతుడు, రుద్రుడు, బ్రహ్మ మొదలైన దేవతలంతా భక్తి శ్రద్ధలతో ఓం నమో నారాయణాయ అని ధ్యానం చేసుకున్నారు. వారందరి చేత స్తోత్రాలు అందుకుంటున్నాడు ఆయన. సౌందర్య ఖని అందాల రాశి ఆయన. అటువంటి వాణి ఒక్క పురుషవర్యుగాంచే ఒక మహాపురుషోత్తముణ్ణి చూచాడు. అది మరియును చారు లక్షణ లక్షిత నఖపాద బల్పజాను జంభోరు కటినాది మధ్యోరుండును సాగురుండును కంఠ సూత్ర కటి సూత్రహార కేయూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభూషణుండును కంగు కంధరుండును పాల నాస అధర వదన కర్ణుండును నీల నీలన వర్ణుండును ప్రహ్లాద నారద సునందనంద ప్రముఖ సంభవించుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి విద్యా విద్యా విద్యాది మాయాశక్తి సేవి పొందుడు చెప్పు ఆ పురుషోత్తముని గాంచి భక్తి సంభ్రమంగుల కలంగులు దిగ్గల కలంగులు ముకుడించి విద్యను ముగించి. ఇంకా మహానుభావుడు శుభ లక్షణములతో ఉన్నాడు, అందంగా ఉన్నాడు. ముక్కు ఎలా ఉండాలో, కళ్ళు ఎలా ఉండాలో అలా ఉన్నాయి. శంఖంలా ఉన్నది మెడ, నల్లగా మేఘంలా ఉన్నది రూపము. శుభ లక్షణములతో ఉన్నాడు. కాలి గోళ్ళుండి తలతల తెరిచిపోతున్నాయి. ఈ వేళ్ళు బాగున్నాయి. శాస్త్ర నియమం ప్రకారం ఏమిటంటే ఒక నియమం ఉంది సాముద్రిక శాస్త్ర ప్రకారంగా, ఈ పొటను వేలు కంటే అందుకని ఈ వేలు కొడుకుంటే వాడికి కీర్తి వస్తుంది. ఆయనకి ఎలా కొడుకు ఉండదు ఆ వేలు. అంటే బొట్టలు లేదు కంటే పక్కన ఉన్న లేదు కొంచెం కొడుకుంటారు అన్నమాట. అది చేస్తాడు అలా ఉన్నాయిట. ఆ గోళ్లు విరిసిపోతున్నాయిట. ఒక్కొక్క చేతి గోళ్ళలోంచి కొన్ని వేల మంది సూర్యుడు ఉదయించినట్టు కాంతితో ఉన్నదట. చేతులలో శుభలక్షణములున్నాయి, కాళ్ళల్లో శుభలక్షణములున్నాయి, నడుము ఉందా లేదా అనిపిస్తున్నది, బొడ్డులోంచి తామరపు వచ్చేసిందిట, పట్టు వస్త్రం ధరించి ఉన్నాడట, పసుపు పచ్చని బట్ట కట్టుకొని ఉన్నాడట, ప్రహ్లాదులు నారదులు సనందులు స్వరంగుడు మొదలైనటువంటి వాళ్ళందరూ ఆయన్ని సేవిస్తున్నారట, పూజిస్తున్నారట. ఇటువంటి మహానుభావుల్ని చూచాడు, పులకించిపోయాడు ఆయన. ఇంకా స్త్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇలా ఊర్జ విద్య అవిద్య ఇటువంటి తొమ్మిది శక్తులు ఆయనని సేవిస్తున్నాయట. ఇన్ని శక్తులతో సేవింపబడుతున్న మహాపురుషోత్తముని చూచాడు ఆయన, ఆశ్చర్యపోయాడు. ఒక్కసారి ఆ భగవంతుడు చూడగానే ఒక్కసారి అక్రూరుడు ఏమైపోయాడు, మహాకవి అయిపోయాడు, తాను తానే మరిచిపోయాడు. ఇలా స్తోత్రం చేశాడు, ఇది అక్రూరస్తం. మీకు ఇచ్చిన కాగితాలు చూడకండి, ఎవరు శాస్త్రం ప్రకారం కళ్ళు మూసుకుని వినండి ఈ స్తోత్రం. ఆఖరణ కావాలంటే మళ్ళీ మీకు ఆ కాగితాలు పెట్టుకుని ఇంకోసారి చదివిస్తాను. ఎందుకనంటే మనస్సుతో వినాలి. గురు ధ్యానం చేసుకున్నప్పుడు, జగద్గురువు యొక్క ధ్యానం చేస్తున్నాం కనుక, ఒక్కసారి మీరు అందరూ అన్నీ మర్చిపోండి. ఆ దండకం ప్రారంభించగానే కళ్ళు మూసేయండి. అయ్యాక నేను నమస్తే అన్నాక అప్పుడు కళ్ళు పెట్టుకోండి, ఆనందంతో పులకించుకోండి అండి. ఏది మీరు ఏమైపోయారు? వారికి కూడా నమ్మకండి. ఒకసారి వచ్చాక చదువుతాను ఆ స్తోత్రం, అద్భుతమైన స్తోత్రం కనుక. ఎంత ఉందని ఈ స్తోత్రం చూశారు కదా, విడిచిపెట్టకుండా ఈ రెండు పేదలు ఫుల్గా ఇంచుమించుగా ఉంటుంది. ఇటువంటి ఈ అద్భుతమైన స్తోత్రం వినడం కోసం సమస్త లోకాలు దేవతలు కూడా వస్తాయి. మనకి వ్రజభాగవతంలో ఒక వాడు చెప్పారు, అక్రూరుడి స్తోత్రం పురాణం జరుగుతూ ఉంటే ముక్కోటి దేవతలు బ్రహ్మతో పాటు సరస్వతితో లక్ష్మితో కలిసి వచ్చి అక్కడ కూర్చుని వింటారట, దీనికోసం ఎదుర్కొస్తారట. ఎప్పుడు ఈ స్తోత్రం ఎక్కడ జరుగుతుందా అది విందామా అని ఆత్రంగా ఎదుర్కొస్తారట. అందుకని కేవలం దేవతలు కూడా ఎదురు చూస్తుంటే, బ్రహ్మాసులు కూడా ఎదురు చూస్తుంటే, అమ్మవారు సరస్వతీదేవి కూడా ఎదురు చూస్తూ ఉండే స్తోత్రం కనుక దానికోసం మనం కూడా అలాగే చేద్దాం. వాసుదేవ పరంధామ నమః పార్వతీపతయే నమః. కళ్ళు మూసుకున్నారు. శ్రీమానీమానసోరా శుభాకారమీరా జగద్ధేతు ప్రకారా సమస్తం గుణస్తంగతం వై మహాలోలతల్లోలమాలాబుల పాదోలింబోలగా బాలకేళీగతి నారాయణాక్షం వటుఖ్యాతి సోభిల్లుని నాభిగంజంబులో లోకపుంజంబులం వల్లు ఎన్నాయమన్న ఆవమయం పన్నుడయ్యం గదా పామకాశవల్లమైవ్యంకారమయమానసలు ఋషికాలు లోకం లోకబీజంబులు నిత్య సంతోషమై మాయతో కూడి క్రీడిందరంభోజగర్భాపులందు అశేషాది భోగంబులందు సదా సాక్షి వైకుంఠు నిక్కమంగ్రాంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగుతోంగ
ఘటాంతం ఘటాంతం పునందేకమౌరేకలోకావతి మేక ఏకోకలం భోగ ఏకాయమై నుండు బీజ గర్భంబు వర్షంబు బీజంబుగా మండితో రుంబరా ప్రకారంగా కళాపూరిదానంత జంతు ప్రకాండంబులేనంత చిత్తోదరాచిత్త జంతు ప్రకారంబుగా రెండు చుండు మహారూప నీరూపముండ జలంబు గడింపర్మయాంబోధిలో మీరు వేదం విరోధి నిరోధించి సాధించి వేదము వేదరాజ్యం ప్రసాదింపవే త్రంపవేకైతవశ్రీ మధు చక్రివై మొత్తమే ఎత్తలే మంగళాగంబు రాగంబుతో పూర్వలీలా పరిష్పందివై ంపదే కలిగి మూర్తి ప్రవర్తించు నన్ను మాయా విపన్ను విషన్ను ప్రపన్ను ప్రసన్నుండవై చిన్న దంపాంపదే పన్నరాజీచ కల్ప కృపాకల్ప వందాదు కల్ప నమస్తే 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 నమః. శ్రీ ప్రభు లక్ష్మీవల్లభ సుధాకర మహావీర ఈ జగత్తంతా దేని వల్ల పుడుతున్నదో ఆ కారణములకు కూడా మూల కారణుడు అని. అందుకని జగత్ హేతు హేతు ప్రకారం ఈ సృష్టికి ఏదో ఒక హేతు ఉంటుంది, ఆ హేతు అంటే హేతు. ఈ చరాచర జగత్తంతా ఒకనొకప్పుడు ప్రపంచ ప్రళయకాలంలో నశించిపోయినప్పుడు కూడా నీవు నశించిపోకుండా ఆనాడు ఈ లోకములన్నిటినీ నీలో లీనం చేసుకుంటూ ఉంటావు. అటువంటి నీకు నమస్కారం. నీవు జల ప్రళయ కాలంలో బర్వ్యాధుల మీద పడుకుని బొటల మీద లోట్లో పెట్టుకుని బ్రహ్మానంద స్వరూపుడవై ఉంటావట, నిరాధారంగా వెళ్లాడతావట. అటువంటి నీకు నమస్కారం. ఒకటా రెండా నీకు అనేక రూపాలు ఉన్నాయి. వారి వారి సంప్రదాయాలను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్తోత్రం చేస్తారు. వైఖానసులు పంచరాత్రాగమం ఇలాంటి ఆగమ శాస్త్రాలతో కొందరు స్మార్తాగమంతో కొంతమంది నిన్ను స్తోత్రం చేస్తారు. కొందరు నిన్ను బ్రహ్మ అన్నారు, కొందరు విష్ణు అన్నారు, కొందరు శివుడు అన్నారు, కొందరు ఇంద్రుడు అన్నారు, అగ్ని అన్నారు. ఎవరు ఎలా స్తోత్రం చేస్తేనే సర్వదేవ నమస్కారములు నీకే చేరుతాయి. నీరున్నది, కుండలో ఉన్నప్పుడు కొండడు నీరంటున్నాం, చెంబులో ఉంటే చెంబుడు నీరన్నాం, సీసాలో ఉంటే సీసా నీరన్నాం, కానీ మొత్తం మీద అన్నింటిలో ఉన్నది నీరే. ఈ కొండ తగిలిపోతే ఈ కొండకి ఉన్న ఆకారం ఉన్నది కాబట్టి నీరుకి కొండతో ఉన్నది కాబట్టి కొండ అంటున్నాం, కానీ కొండ తగిలాక నీరు మళ్ళీ నీరే అందులోనే కలిసిపోతూ ఉంటుంది. తోచిన దేవుడికి నమస్కారం చేస్తే అది నిన్నే జరుగుతుంది. చివరి ప్రభు నీ రూపములు ఎన్నని చెప్పగలుగుతాం. ఈ చరాచర జగత్తంతా నీ రూపం. భూమి పాదము అన్నారు. భూ పాదౌ యశ్చనాభి విజదసుర నిలచంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాశాస్యోర్ ముఖమపి కహలో యస్య వాసోయమబ్ధి. మనకి విష్ణు సహస్రనామంలో ప్రారంభంలో స్తోత్రం చెప్తున్నాం కదా, భూ పాదౌ నీ పాదములు రెండు భూమి ఉరికే అంటున్నారు, కానీ పాదములు రెండు గాళ్ళు ఎక్కడ ఉన్నాయి ఆయన అన్ని బోరెడు గాళ్ళు. కొన్ని కొన్ని ఏదో వర్ణించాలి కాబట్టి మనలాగే మానవుల కింద వర్ణిస్తున్నాం ఆయన. పాదవు అంటే రెండే, కానీ నీకు అలా కాదు, అనేక పాదములు. అందుకే భూమి పాదములు అని తెలుగులో చమత్కారం చేశారు. తెలుగుకి అది కుదురుతుంది తక్క. భూమే నీ పాదములు. అంభో నిధులు కుచ్చి ఈ సముద్రమే నీ పట్ట. లతాసాలములు రామములు ఈ తీగలు చెట్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవి నీకు వెంట్రుకలు. గాలి ప్రాణము నీ ప్రాణం గాలి. బాహుల్ సురేంద్రులు ఈ దేవేంద్రాలు నీకు చేతులు. ఆకాశమే నీకు జుట్టు, వ్యోమకేశుడన్నారు శివుణ్ణి. అందుకే కృషానందు నిమ్మో అంటే అగ్నిహోత్రుడు నీకు ముఖం. ముఖమపి దహన, నీ ముఖమే దహనుడు అగ్నిహోత్రుడు. మాట సముద్రం నీకు వస్త్రం. ప్రభు సూర్యుడు నీ గుడికన్ను, చంద్రుడు నీకు ఎడవకన్ను. అందుకని సూర్యచంద్రుడిద్దరూ నీకు నేత్రములు.
సోముండు మానుండు కందులు దిశలు కర్ణములు, ఈ దిక్కులు నీకు చెవులు. ఒకటేమిటి, ఈ చరాచర జగత్తులో నీ అవయవాల్లో లేదు వస్తూ ఉంటూ లేదు. 14 లోకాలు, భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, భూలోక, తపోలోక, సత్యలోకాలు, అతల వితల సుతల తలాతల సాతల పాతాళాది లోకములన్నీ నీ అవయవాల్లో ఇమిడిపోయి ఉన్నాయి. గ్రహాలు, నక్షత్రాలు, ఇటువంటి అనేక కోటి బ్రహ్మాండాలు. ఇప్పుడు ఇంతకీ మనం ఉన్నది ఒక బ్రహ్మాండంలో, ఇలాంటివి అనేక కోట్లు ఉన్నాయి. అందుకే అమ్మవారికి అనేక కోటి బ్రహ్మాండాలని అన్నారు. అవన్నీ నీలో ఉన్నాయి స్వామి. ప్రభు, ఈ భూమిని ఉద్ధరించడానికి, దుష్ట శిక్షణ తీయడానికి ఎన్నో పర్యాయములు నీవు అవతరిస్తూ ఉంటావు. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రకం నీరు మేనం నిరోధించి, ఒకప్పుడు మత్స్యావతారంతో రాక్షసుని సంహరించావు, సోమకాసురుణ్ణి ముష్టిదళిత గ్రాముడైన హయగ్రీవుని వధించావు, వేదములు రక్షించావు, విధాతకిచ్చావు, మందర పర్వతాన్ని పైకి ఎత్తావు, అప్పుడు కూర్మావతారం ధరించావు, కడలి వజింపగా వెడలే నగమును వెడలి కూర్మమై వీపునమోచి అని నిన్ను స్తోత్రం చేశారు ఆనాడు దేవతలు. వరాహమూర్తి వయ్యవు, కిటి వయ్యవు, కౌగిత చేర్చావు, భూమిని పైకి తీసుకొచ్చి ఉద్ధరించావు. కోర్మలీలా పరిష్పందివైన తర్వాత పందివయ్యవు, అది కారణం. ఆపై నరసింహుడి వయ్యావు, హిరణ్య కశిపుణ్ణి చీల్చావు, ప్రహ్లాదుని రక్షించావు. దండివై దండివై రోజనిని దూచి ఆచంపవే పొట్టివాడి వయ్యావు, బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళావు, 3 అడుగులు యాచించావు, సమస్త లోకాలు ఆక్రమించావు, రాముడి వయ్యావు, పరశురాముడి వయ్యావు, ఇప్పుడు కృష్ణుడి వయ్యావు, ఇంకా భవిష్యత్తులో కలిసిమూర్తితో ప్రవర్తించబోతున్నావు. శుద్ధ బుద్ధుడివై మయి యొక్క హృదయములను కూడా కలిగించే కరుణాస్వరూపుడు ఇవ్వబోతున్నావు. అటువంటి నిన్ను మేము ఏమని స్తోత్రం చేయగలుగుతాం? అనేక రూపములతో ఉండే నీకు నమస్కారం. నేను విపన్నుడయ్యాను, విషన్నత్వంతో ఉన్నాను, నన్ను మన్నించు. పన్నగా తీసే తప్ప సర్పరాలు మీద చేయించిన స్వామి నీకు నమస్కారం. కృపాకల్ప పరమ కరుణాస్వరూపుట్ట, వందాలు కల్ప నీ దయతో నీవు ఎలాగేవంటే నమస్కరించిన వాళ్ళకి కల్పవృక్షం లాంటి వాడి. కల్పవృక్షం ఏమి కోరితే ఆ వస్తువు ఇచ్చేస్తుంది. నీవు కూడా నీ భక్తులకు అటువంటి ఇస్తావు. అటువంటి నీకు నమస్కారం. నమస్తే 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 నమః అన్నాడు. నేను అమాయకత్వంతో ఇంతకాలం సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్నాను. కలలం బోలెడి పుత్రమిత్ర వనితాగారాది సంయోగములు జలవాణించాదని ఎండమాగులకు ఆశలు సిక్కు సందమున కలతం సత్యములంతు మూఢుడ వృధాసత్వజుడ నాగుని విలసత్పాదయుగూపి కరుణని వీక్షంపులక్ష్మీపతి. ఇది ఒక అద్భుతమైన రహస్యంతో కూడిన పని. భార్య భర్త అనే సంబంధం, ఇళ్ళు, గృహాలు, ఆస్తులు, ఈ ధనములు, ఇవన్నీ నా అనే బంధాలు. కలల వంటివి, కలలం బోలెడి పుత్ర మిత్ర వనిత ఆగలాలి సంయోగము, ఇవన్నీ అండి కలల వంటివి. ఎందుకు కలల వంటివి అన్నాడంటే, కలల వచ్చిన వస్తువు కళ్ళు తెరిచే కనబడుతుందా? కనబడదు. ఒకడు కళ్ళు మూసుకుని నిద్రపోతూ ఉండగా అశాంతి ఎవడో వచ్చి ఎస్కోడ కాలించిన కలొస్తుంది, అందులో ఎక్కించి కట్టుకుని కలొస్తుంది. కళ్ళు తెరిస్తే వాడు మోహం మళ్ళీ వాడు బతుకి గూడ్స్ పెట్టినట్టు పెట్టి ఎక్కున్నాడు వాడు, రిజర్వేషన్ కూడా లేకుండా. అంతే కల లక్షణం. కళ్ళలో కనిపిస్తే ఏం లేదు బాబు. హఠాత్తుగా జాతి పురుషు గారు కళ్ళలోకి వచ్చేసి నేను రిజిగ్నేషన్ ఇచ్చేస్తాను, నువ్వే లేకపోతే నుంచి అమెరికా ప్రెసిడెంట్ అన్నట్టు కావాల్సింది. కళ్ళు ఇప్పితే వీడు బుషు, వీడు ఇక్కడే ఉన్నాడు, బుషు లేడు, ఇవి లేడు, వీడు బతుకుబడి చూస్తే. అంటే కళలో కనిపించే వస్తువులన్నీ నిజమో ఎప్పుడు ఉన్నాయి. ఇవన్నీ అంతే కళ్ళు మూసి తెరిచేలోపు భర్త దూరం అయ్యి ఏడుస్తున్న భార్య, భార్య దూరం అయ్యి ఏడుస్తున్న భర్త, పిల్లలు దూరం అయ్యి ఏడుస్తున్న తల్లులు, తల్లులు దూరం అయ్యి ఏడుస్తున్న పిల్లలు. చూడటల్లా కట్టుకున్న ఇంట్లో ఉండలేక అమ్మేసుకుని అద్దీటికి పోయేవాడు కొంతమంది, అద్దీట్లో ఉన్నవాడు హఠాత్తుగా మళ్ళీ ఇంట్లోకి వెళ్ళొచ్చు. బంధువులు మిత్రులు అన్ని అంత ఏ క్షణంలో ఏది ఎక్కడ మారుతాయో తెలుసు. కన్ను మూసి తెరిచే లోపు మానవుడి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఊహించలేము. కింకరుడే రాజవు రాజ కింకరుడలం కళానుకూలం. అటువంటి కళల వంటి ఈ సంసారాలు ఈ సుఖాలు శాశ్వతమనుకుంటున్నాను ఇంతకాలం నేను అజ్ఞానంతో అవే నిజమనుకున్నాను, నన్ను క్షమించు. జలమాంశాలది ఎండమావులకు అసలు చిక్కుతందో. ఒకడు ఎడారిలో తిరుగుతున్నాడు, ఎడారిలో ఎండమావులు కనపడతాయి. ఈ ఎండ పొడబడి ఆ మెరిసిపోతున్న నీళ్ళు ఆ ఇసుక ఎలా ఉంటుందంటే నీళ్ళలా కనపడుతుంది. వేసవకాలంలో చూడండి, ఎండ పొడబడితే ఇనప పట్టాల మీద కూడా నీళ్ళలాగా భ్రమ కలిగిస్తుంది మనకి. అది ఏముండదు, అది అదే ఎండమావ అంటే. అవి మరీచికలు, వీచికలు కావు. ఎండమావులను చూచి నీళ్లు అనుకుని ఎడారిలో కూడా పడి పెట్టిన వాడు నీళ్లు తాగలేక వడగొట్టి చచ్చిపోయినట్టు సుఖము లేని సంసారం వెంటబడి సుఖముందనుకుని చివరికి మా శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాం. సీరియల్స్ చూసుకుంటున్నాం, మా బతుకులు అయిపోయింది. తలసం సత్యములంతు మూఢుడనే మూర్ఖుడి, ఇది సత్యం అనుకుంటున్నా. ఊర్ఖా తత్పత్తుడు, ఎందుకు నా పరిగి వాళ్ళ తత్వం, నా జ్ఞానం, నాకింకేం వద్దు. నీ ప్రకాశిస్తున్న కాళ్ళు నాకు చూపించుతారు. నన్ను కరుణతో చూడు లక్ష్మీపతి అని భక్తితో నమస్కారం చేశాడు ఆయన. అంతే ఆ రూపం ఆయన అయిపోయింది. నీళ్ళల్లోంచి పైకి లేచాడు, ఆయన ఒడ్డు మీదకి వచ్చాడు. చూస్తే రథంలో యథాప్రకారంగా బలరామ కృష్ణుడు చిరుడొగులు చిందిస్తూ కూర్చున్నాడు. ఈయన కిక్కును అనకుండా మళ్ళీ సరిగ్గా తొట్టులో కూర్చుని ఆ రథం నడిపే డ్రైవర్ సీట్లో రథం నడపబోతుంటే కృష్ణుడు ఏమడగనట్టు, ఏమైపోయావు, ఎంత చెప్పుకుపోయావు, నీకోసం నేను కంగారు పడ్డాను, అందులో నదికి ప్రవాహం ఎక్కువ ఉంది, ఏ ప్రవాహంలో కొట్టుకుపోయావు, ఈ ఏ ప్రవాహంలో కొట్టుకుపోయాడని తెలియదు, ఆనంద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. కృష్ణుడి దగ్గర ఉన్న చమత్కారం అది. ఆయన అన్నది ఏమిటో తెలుసా, జలము చేరువలున్నవి, నీళ్లు పక్కనే ఉన్నాయి, తల పోయగ నీవు పోయి తడవయ్యే, నువ్వు వెళ్ళి చాలా సేపు అయిపోయిందే, నది జలముల నభమున ధరణి కదుగలి చోద్యములు నీకు కానము బడనే. నాకు ఒక అనుమానం వచ్చింది, నది నీళ్ళలో నీకేమైనా వింతలు కనబడ్డాయా, ఆకాశంలో కానీ భూమి మీద కానీ ఎప్పుడూ ఎవరికీ కనిపించని విశేషములు వింతలు నీకు యమునా నదీ జలాలలో కనిపించినవా ఏమి, అలా వింతలు కనబడకపోతే ఇంతసేపు అందులో ఉండలేవుగా అన్నాడు. ఇంత విశ్వరూపం చూపించాడా ఆయన, దండగ చూపించుకున్నాడా, దండం పెట్టించుకున్నాడా, మళ్ళీ ఏమడగినట్టు ఏం చూశావు అని. ఆకాశంలో కానీ భూమి మీద కానీ ఎక్కడా లేని విశేషాలు కనిపించాయా అని అడిగాడు. అప్పుడు ఆయన ఏం చేశాట, ఈయనంత కొట్టిగా అడిగితే ఈయన విశ్వరూపం చూసిన తెలివితేటలు ఉంటున్నాయిగా, అంటే నువ్వే కనపడ్డావుగా విశ్వరూపం చూపించావుగా అనలేదు. అలా అంటే వాచ్యం అయిపోతుంది, వ్యంగ్యంగానే సమాధానం చెప్పాడు. ఏమని, నీలోనలేని లోకములు, నీలోనలేని చోద్యములు ఏ లోకములందు చెప్పరీశరా, నీటం నేలం నింగిని ఉన్నవే నీలో చోద్యంబుదల్ల నెగడు మనాత్మా. ప్రభు కృష్ణ, నీలో లేని విశేషములు, నీలో కలిగించని వింతలు ఇంకా ఏ లోకంలో అయినా ఎవరైనా వర్ణించగలరా, చూడగలరా? ఆకాశంలో చూసినా నీవే, నేల మీద చూసినా నీవే, నీటిలో చూసినా నీవే, ఎక్కడైనా నువ్వు తప్ప నువ్వు కాలినట్టు ఏముంది స్వామి అన్నాడే, కానీ విశ్వరూపం చూశానని అనలేదా అనమాట. ఈ మధ్యలో సినిమాలో డాన్స్ చేస్తున్నాడు వాడు, ఆకాశంలో మేఘం ఉంది, ఆకాశం కింద ఉందే వాడు డాన్స్ మనం చూసి 100 రూపాయలు తగలేసి కింద చూపిస్తున్నాడు. చూడు మీరు కేవలం వెళ్ళొచ్చు, ఆకాశంలో మేఘం ఉంది, నేల మీద మబ్బు ఉంది, నేల పైన ఉంది చూడండి, దిక్కు ఎంతండి, ఆకాశం పైన ఉందని కూడా చూపించట్లా, నేల కింద ఉందని కూడా తెలియదు, ఆకాశం కింద చూపిస్తున్నాడు వాడు. ఇది పూర్వం చక్కగా ఎంత చక్కగా తామర పువ్వు లాంటి కళ్ళంటే ఎంత అజ్ఞయం. మీకు ఒక అద్భుతమైన కళాఖండం లాంటి, అప్పుడు నేను సహస్రవధంలో పద్యం చెప్పాను, చిత్తములను చూడవలయ్యూ సేపు శీకరు కింద ఒక ఆయన సమస్య ఇచ్చాడు. చిత్రములను చూడవాలని చేముషి కలుగుతాను. చేముషి కలుగుతానంటే బుద్ధి కలగడం కోసం చిత్రము చూడాలి. అప్పుడు నేను ఏమన్నాను తెలుసా, పాత్రాపాత్ర విచక్షణ సూత్రముతో తీసిన మన పూర్వులు చిత్రములని కావ్యముల చిత్రములను చూడవాలని చేముషి కలుగుతాను. ఏ పాత్ర ఎలా ఉండాలి, ఎవడు ఎలా చూపించాలి, అలాంటి విచక్షణతో మన పూర్వులు పాత్ర చిత్రాలు తీశారు. అవి కావ్యములు, అవి చూస్తే సగం గుర్తు వస్తుంది, సగం జ్ఞానం వస్తుంది. కొన్ని పురాణాలు అర్థం ఉంటాయి. ఎందుకు చెప్తారంటే ఒక్క పద్య ఒక పాట ఉంటుంది భక్త తుకారావు అనే సినిమా, అందులో ఒక వేస్య పాత్రలో కాంచన నటిస్తుందండి. ఎక్కడ అసభ్యత కనపడకుండా శరీర సౌందర్యాన్ని అవయవం అవయవము చూపిస్తుందండి ఆవిడ. జగలోపల ఉప్పొంగే పయోధరాలు పాలకడలలో ఉదయించిన సుధాకర శాలు. ఇప్పుడు వాళ్ళేదో గొడ్డలు ఎక్కడ ఎంత అసభ్యంగా చూపిస్తారో, అందులో ఎంత పరాకాష్ఠ చూపించిందో చూడండి. కావాలి నాకు అసలు ఆ పాట రాసిన వాడు ఎంత బాగా రాశాడు ఆ మహానుభావుడు, ఆవిడ ప్రదర్శనం చేసింది. వేస్య పాత్ర కూడా అలా చూపించారు. అంతేగాని శ్రీకృష్ణుడి సినిమాని పాండురంగడి పేరెట్టి అందులో నానా రకాలైన ప్రభుడెంతో చూపించలేదు. అసైన్యాలు గత పాపాలు కాకపోతే మహాపాపాలు అది ఇలా అంటున్నారు. నేను అనుకోకండి, అప్పుడప్పుడు మా ఊరు వాడు ఉత్తరకేసిందేనా కనీసం పంటలు కలిగిన జ్ఞానం కలుగుతుంది. కాబట్టి అసభ్యత కలిగిన వాడు పెట్టవలసింది. ఏమైనా పర్వాలేదు, మాకేం భయం లేదు, తిడతాం. తిడితే కొంతమందికి కనువిపోతుంది. మీరు చెబుతారు కదా మీలాంటి జ్ఞానులు అలాంటి అజ్ఞానులకు కనువిప్పు చేస్తారు. ఎందుకంటే నేను చూడలేదు, కానీ పాప ఒక ఆవిడ ఒక 60 ఏళ్ళ ఆవిడ గురువు గారండి, నేను పాండురంగడి సినిమా కానీ మీ పురాణం మారే వెళ్ళారండి, అక్కడికి వెళ్ళొచ్చాక అర్థమైందండి నా బతుకులు అయిందని చెప్పింది ఆవిడ. 70 ఏళ్ళ ఆవిడ చెప్పిన మాట అన్నమాట నా చూసుడు. అది మహాపాపం, మనకి తెలియకుండా కొన్ని పాపాలు చేస్తున్నా, ఆ పాపాల నుంచి విముక్తి ప్రాయశ్చిత్తం ఇవాళ మీరు దండకం వదిలించుకున్నారు. ఇప్పటి వరకు మీరు చేసిన పాపాలు పోయి రేపటి నుంచి వాడి కొత్త పాపాలు చేసుకోవచ్చు. తర్వాత వేరే ఆ మహానుభావుడు ఎంత చక్కగా చెప్పాడు హాయిగా. ఈ విధంగా మహాత్మా అన్ని వీరే అన్నాడు. మళ్ళీ రథంతో వరకు వెళ్ళిపోయాడు. సాయంత్రం సమయానికి 4:30 సమయానికల్లా మధుర నగరం చేరిపోయారు. అక్కడ క్లుప్తంగా చెప్పేస్తారండి ముఖం. అక్కడికి వెళ్ళాక సరిగ్గా అక్కడ ఆల్చిన ఉంటుంది ఒక పెద్ద స్తంభం, అక్కడ దాటితే మధుర నగరం బాగుంటుంది అన్నమాట. మన చోట గుంటూరు జిల్లాకి స్వాగతం, ఇప్పటితోటి విజయవాడ కృష్ణా జిల్లాకి ఎండింగ్ పెడతారు అలాగనమాట. అవి డిస్ట్రిక్ట్ పెట్టారు అక్కడ బోర్డు. అక్కడ ఆపాడు రథమైన పులకించిపోతూ అడిగాడు రథమారి, మా ఇంటికి విచ్చేయుము, నా ఇంటికి విచ్చేయుము, నీ ఎంట్రి సరోజలేడు వికరము శోకం, నా ఇల్లు పవిత్రముండు శ్రీయుతని భటుని పెద్ద చేయగలే. నా ఇంటికి రావయ్యా కృష్ణ, ఎంతో పూర్వం ఏమో అనుకున్నా, ఇప్పుడు తెలిసింది నువ్వేమిటో. నీవు నీ కాలు నా ఇంట్లో పెడితే నీ కాలి కింద ఉన్న దుమ్ము నా ఇంట్లో పడుతుందిగా, నీ పాద పద్మముల కింద ఉన్న ఆ రేణువులు నా ఇంట్లో పడి నా ఇల్లు పవిత్రం అవుతుంది, ఐశ్వర్యవంతం అవుతుంది. లక్ష్మీ వల్లభ, నీ సేవకుని నన్ను అనుగ్రహించవా, నా ఇంటికి రావా అన్నాడు. చూడండి అదే విచిత్రం, ఇంత చదువించాడు మళ్ళీ ఇంటికి రాలేదా. అంచేత ఎప్పుడు భగవంతుడు ఎలా పరిచెత్తాడో తెలియదు. ఎంత విశ్వరూపం చూపించాడుగా, ఇంటికి రావడం కుదరకపోమన్నాడు. ఇప్పుడు రావడం కుదరదు. యానవులుంటే ద్వేషంతో ఉన్నాడు కౌశుడు, వాడిని మర్దిస్తాను, తర్వాత ఎప్పుడో చూస్తాను ఏంటి, ఇప్పుడు మాట్లాడకుండా బాగుంటాడు. ఆయన కూడా భగవంతుడు ఎట్లా, ఎప్పుడు భగవంతుడు పెట్టకూడదు శాస్త్రలేము అది. ఇప్పుడు రాను అన్నట్టు రానంటే, తిన్న అన్నట్టు తిన్నాడంటే, బలవంతంగా పెడితే పాపం అవుతుంది, గురువులకు అపచారం అవుతుంది. అందుకని వెంటనే ఏం చేశాడు, ఇప్పుడు రానల్ గారి అక్కడ దింపేశాడు, రథం తోలుకుని వెళ్ళిపోయాడు. కౌశుడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాడు, ఇన్ఫర్మేషన్ పాస్ చేసేశాడు. ఇప్పుడు అప్పటికే వచ్చేసారు పిల్లలు, నందుడు కూడా. వాళ్ళే ముందు వచ్చేస్తే ఎండ పడలేదు, ఎందుకని ఈయన గంటలు తనబడి అక్కడ ఆనందంలో కొట్టుకుపోయాడు. కుందేలు తల్లి పండిన కథలలాగా తాగేళ్ళు వచ్చేసాయి, కుందేలు మనకు వచ్చింది అనమాట. అప్పుడు పిల్లలు, కృష్ణ ఇంకా రాలేదే నీకోసం ఎదురు చూస్తున్నామంటే నవ్వి, పెద్దవాళ్ళు ఎన్ని దాకా మీరు వెళ్ళిపోండి అన్నట్టు ఏజ్ గ్రూప్ ఉంటుంది మరి. అందుకని అంచేత వయస్సు మీరినటువంటి నందాదులందరూ ఒకవైపుకి వెళ్ళారు, ఈ కుర్రాళ్ళంతా కలిసి అనుకుంటాం. కానీ ఈ స్మార్ట్ పాఠశాలలో ఉండే పిల్లలు ఇక్కడ ఉన్నంత బుద్ధిగా బయటకి వెళ్తూ ఉండరు. చాలా అక్కడ మాత్రం వాళ్ళు తాకెత్తటువంటి తాకలేని వాళ్ళు అనమాట పిల్లలు హుషారు. ఎందుకంటే ఎంతకాలం బిగుసుకుని ఉంటారు, ఎక్కువంటే కథలు ఎవరై క్రమశిక్షణ. అందుకని బ్రహ్మచారి శతమ కథ అని చెప్పడంలో రహస్యం. ఇప్పుడు పిల్లల కంటే కూడా ఆ రోజులు ఏంటంటే కఠోర నియమంతో చదువుకునేవారట గురువు దగ్గర. అందుకని అక్కడ ఉన్నంత వరకు గురువు దగ్గర భయభక్తులతో ఉన్న వేళ ఒక్కసారి బాహ్య ప్రపంచంలోకి రాగానే ఈ స్వేచ్ఛ ఎక్కువైపోయి ఎగిరి దంతులేస్తాడు. అందుకని బ్రహ్మచారి శతవర్కడ 100 కోట్లతో సమానం, ఒక్క కోతులే తట్టుకోలేదు, ఇంక 100 కోట్లు ఏం పెట్టమంటాం. అలాగే ఇప్పుడు బయటికి వెళ్ళక వీళ్ళ మీద కార్య కష్టపడి గారు చెప్తున్నాను, మన ఇళ్ళ దగ్గర చదువుకునే పిల్లలు ఇంకో రకం కోతులు అది వేరే విషయం. ఆనాడు ఈ పిల్లలంతా బృందావనంలో చేర్చ లేదు పాపం, ఇప్పుడు మొదటిసారిగా కృష్ణుడితో కలిసి సిటీలోకి వెళ్ళారేమో చలరేగి గంతులు వేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటూ పడుకుంటూ తిరుగుతున్నారట. శ్రీకృష్ణుడు వచ్చాడనే వార్త తెలిసింది మధురా నగర వాసులందరికీ కూడా. అంతే, అందులో ముఖ్యంగా ఆడవాళ్ళు కృష్ణుడి గురించి విన్నారు. అందుకని స్నానం చేసుకుంది ఒక ఆవిడ, మధ్యలో వచ్చేసింది బట్టలు కూడా పెట్టుకోకుండా, చీర కట్టుకున్న ఆవిడ కట్టుకుంటున్నట్టే వచ్చేసింది, పువ్వులు పెట్టుకుంటుంది పువ్వులు పెట్టుకోవడం మానేసి వచ్చేసింది, పిల్లాడికి బాధిస్తుంది వాడి కింద మానేసి వచ్చేసింది, మొగుడు కాడు నొక్కుతుంది కాబట్టి రాముడు మంటల కాడు మారేసి తర్వాత పోతాడు బాబోయ్ బాబోయ్ అన్నాడు. ముందు కృష్ణుడు వాడు చూడాలి అక్కడ, అందుకని కాడు కింద మారేసిపోయారు. ఇలా ఈ విధంగా పువ్వులు ముడిచి ముడవక అన్నం తిని తినక నీళ్ళు ఆడి ఆడక భర్తలకి సేవ చేసి చేయక అన్ని పనులు విడిచిపెట్టి సంభ్రమాశ్చర్యములతో మేడలెక్కి మిద్దెలెక్కి అరుగుల దగ్గరకు వచ్చి కృష్ణుని చూచారు, తిలకించారు, పులకించిపోయారు. ఆహా, ఈయన కృష్ణుడంటే ఎంత అన్నగా ఉన్నాడు, అందుకే అన్నవాడి కోపికలు ఈయన చూడకుండా ఒక క్షణం ఉండలేరట. నంత తపలంబు సుగుణముల పుంజము గోపకామిని బృందమునో పంట సిరివిందు దయాంబుధి యోగి బృందములందు కోరెడు కలిగి నిధానము చరవచ్చే ఓ సుందరులార రెండు తని తోటము కనుల కొరికి తెరగని. నందుడి తపస్సుకి ఫలితం సుగుణాల రాశి గోపికులు కోరుకునే పుణ్యాల నోము పంట ఈయన. అటువంటి కొర్రాడు వచ్చాక యోగులు ధ్యానం చేసే మహానుభావుట చూద్దామని చూశారు. రకరకాలుగా వాడు స్వాతనం చేశారు, అవన్నీ చెబితే ఇంకో వాళ్ళ 4 రోజులేనే కదా అవడు. వాళ్ళందరినీ చూసుకుంటూ వెళుతున్నాడు ఆయన. ఇంతలో ఎదురుకుండా ఒక చాకలి వాడు వచ్చాడు, చక్కగా మాయించి బట్టల మూట వెనకాల చాలా మంది ఉన్నారు, ఇంకా వాళ్ళు బట్టల మూట వేసి వచ్చారు. ఆయన సాయంత్రం కూడా బట్టలన్నీ ఇస్త్రీ చేసి వస్తున్నాడు అక్కడికి, ప్రధాన రచకులు వెనకాల సామాన్య రచకులు అందరూ కూడా. పగలంతా బట్టలు ఉతికి ఉతికి అలిసిపోయినారేమో, ఇస్త్రీ చేసి కాస్త వేసుకుని వస్తున్నాడు ఆయన పాపం తీర్థ సేవని చేసి. ఇంతలో కృష్ణుడి దగ్గరికి వెళ్ళి నవ్వుతూ, మేము కౌన్సిల్ పిలవగా వచ్చామయ్యా, ఇన్విటేషన్స్ ఉన్నాయి, మరి ఇన్విటేషన్ ఎప్పుడు వచ్చామంటారేమో సుస్పష్టంగా చెప్పాడు అన్నమాట. మాకు కట్టుకోవడానికి మంచి బట్టలు లేవు, నీ ముడిలో మంచి మంచి విలువైన బట్టలు ఉన్నాయి, ఇస్త్రీ ఐరన్ చేయబడి ఉన్నాయి, ఐరన్ చేయకుండా కట్టి బాగుండదు కదా అమ్మగారు, మాకివ్వా మహారాజు గారికి నానలుండవయ్యో నీకు సుఖం కలుగుతుంది అన్నట్టు. అసలు కృష్ణుడు చూస్తే అందరూ ఇస్తారు, వీడి కారణం ఏమిటదని అందులో కౌశల్య దరిద్రం తిండిని ఉన్నాడు. అందుకని ఆ పౌరుషం వచ్చి మహారాజు గారి బట్టలు అడుగుతావా ప్రాణం తీసేస్తాను జాగ్రత్త అన్నాడు. దాంతో కృష్ణుడు లాగి మెడలో ఒక దెబ్బ కొట్టాడు చెయ్యి దాచి. కరాటే ఫైటింగ్ అంటే అది, కృష్ణ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ కరాటే ఫైటింగ్. ఆ భార కరాకృతలంబుల ధీరుడు కృష్ణుడు శనము దిగి కొడగట్టారు, ఒక్కసారి మెడమని చేతిలో కొట్టేట తల తెక్కింద పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనకు అనుమానం రావాలి, వాడేదో తాగుబోతో పాప ఏదో కౌసర్ తిండి తిన్నాడు, లేదు పొమ్మన్నాడు అనుకుందాం. కృష్ణుడి ఎలా హో దుర్మార్ కూడా చంపుతానని తిట్టాడు, కానీ కృష్ణుడు ఆ కాస్తగా చంపేయాలా అని అసలు రహస్యం అవుతున్నది. వీడు సామాన్యుడు కాదు, రామావతారంలో సీతారాములను గురించి విమర్శించిన ఫ్లాష్ బ్యాక్ పరాశర సంహితలో ఉంది. అందుకని చెప్పుకుంటా పురాణాలు ఇంటర్లింక్స్ పరాశర సంహితలో చెప్పారు పరాశర. అప్పుడు సంవత్సరం పాటు లంకలో ఉన్న సీతని తెచ్చి ఏలుకున్నటువంటి రాముడు బుద్ధిహీనుడు అన్నట్టు పాపం. ఆ పాపం వల్ల ఎన్నో జన్మలుగా నరకం అనిపిస్తున్నట్ట. ఆ విముక్తి కలగాలంటే చంపాలి, చంపి వెంటనే సర్కారీ పంపించాడు. పైగా వీడు నిజానికి రజకుడు కాదు, అదొకటి రహస్యం, అది కూడా అక్కడే చెప్పాడు. కరాళ కంఠుడు అని శతకంఠ రావణుడు తమ్ముడు, వాడి తెల్లాం కింద వేసి గందరగోళం చేసిందే తెలుగులో లోపసులు గిరిజ. అది ఎవరనుకుంటున్నారు, సోర్పడక ఇంతగిరి. వీళ్ళిద్దరూ మారువేషాలలో సీతారాముల్ని విడదీయడానికి ఈ వేషం వేశారు. ఆ రకంగా ఒక జాతికి అన్యాయం చేశారు వాడు. అందుకని ఆ రాక్షసుని ఆ పాపంతో మళ్ళీ ఈ జన్మలో అక్కడే పుట్టించి చనిపోయాడు ఆయన. ఇంత కథ ఉంది పరాశర సంహితులే. కృష్ణుడు ఏమీ తెలివి తక్కువగా చేయడు భగవంతుడు ఆ విధంగా విమోచన కలిగించాడు ఆ పాపాత్ముడు. వాడు మోక్షం పొంది అల్లాడిపోయిన జీవి వెళ్ళిపోయాడు. ఇక అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు ఆయన. ఈ ఇంటికి చెప్పచ్చు కదా, ఆ బోట్ల కింద పారేసేస్తాడు, పారిపోయారు. అందులోంచి కృష్ణుడేమో పసుపు పచ్చ పట్టు కట్టేసుకున్నాడు, అన్నగారికి నల్లబట్ట ఇచ్చాడు, పిల్లలందరికీ కూడా బట్ట ఇచ్చేశాడు. ఇంకా పోరెడు బట్టలు ఎగిరిపోయాయి వీడు కట్టుకోగా. వెంటనే కృష్ణుడు అక్కడ కృష్ణవాడు ఉన్నారు బట్టల్లా కల్లాడిపోతున్న వాడు, గొడ్లు పాత గొడ్లు కట్టుకుని వాడిని పిలిచి, ఇదిగో మహమాట పడకండి, నీకేం బట్టలు కావాలంటే పట్టుకోండి, ఎర్రంచి పంచి కూడా మీకు కావాలంటే పట్టుకోండి, కండువలు కూడా పట్టుకోండి, పట్టుకోండి అన్నట్టు అందరికీ బట్టలు ఇచ్చేసాట. అత్త సొమ్ములు అల్లుడాను అంటారు కానీ మామగారు సొమ్ములు అల్లుడాను చేశారు అక్కడ. నేను మామగారు సొమ్మే గారు ఇచ్చేశాడు శుభ్రంగా. ఆ విధంగా వాళ్ళకి బట్టలు ఇస్తే వాళ్ళు అన్నారట, హాయి కౌసలి పరిపాలనలో ఎప్పుడైనా ఒక గొడ్డు ఇచ్చాడు వాడు దుర్మార్గుడు, చిన్న గొడ్డాడివైనా నువ్వు మమ్మల్ని అనుగ్రహించావునైనా ఈ గొడ్డలు ఇచ్చి సుఖంగా ఉన్నాయినా, అసలు నువ్వే ఇక్కడ ఉండిపోతే బాగున్నాయి దీవించేశారు కూడా. ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు ఆయన, అక్కడ ఒక నేత పని వాడు ఉన్నాడు. ఆయన చూశాడు బట్టలు సరిగ్గా కట్టుకోలేదు, కొంతమంది పంచి కట్టలేదు గుమ్మడికాయ చూపినట్టుగా. అలాగా కృష్ణ పంచి కట్టుకోవడంలో కొంచెం ఆ లోటు ఉందయ్యా, దగ్గరికి పిలిచి అంచులా పెట్టి చక్కగా అలంకారం చేసి మెడలో రకరకాలైన గొలుసులు వేసి కృష్ణుడిని బలరామని అలంకరించాడు. అప్పుడు కృష్ణుడు అతనికి సారూప్యంబులు లక్ష్మి ఉన్న సరే తన రూపం ఇచ్చేసాడు అక్కడ. అప్పటి నుంచి కృష్ణుడిలో ఉండేవాడు, అంత అదృష్టం, ఐశ్వర్యం ఇచ్చాడు. ఈ విధంగా ఆ నేత పని వాడిని అనుగ్రహించి ముందుకెళ్ళాడు. అక్కడ మాలను పట్టుకుని అమ్మేవాడు పూలదండ వ్యాపారి మాలాకారుడు సుధాముడు అని ఒక ఆయన ఉన్నాడు. ఈ సుధాముడు అనేటటువంటి వాడు ఈయన చూశాడు, కృష్ణుడికి అలంకారం బాగుంది, కండుగ బాగుంది, పంచ బాగుంది, కానీ మెడలో దండలేదు. కృష్ణ రాజు కూర్చోబెట్టి బలరాముడితో పాటు చక్కని తులసి మాలలు దండలు పూలదండలు వేసి అక్కడ. అప్పుడు కృష్ణుడు మెచ్చుకుని బాగున్నాయి దండలు, వనమాలికాభిరాజిత విశాల వృక్షుడని నా పేరు, ఆ పేరు నిలబెట్టావు, ఏం కావాలో కోరుకున్నాక నాకేం వద్దయ్యా, ఇక్కడ చెప్పిన బచ్చేది నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతో నియమును నితాంత పాదభూత దయయును తాపస మందార నాకు దయచేయగదే. ఎప్పుడు నీ పాదపద్మాలు సేవించాలి, ఆ పాదసేవ నీ పాదములు రక్షించే సేవకులతో స్నేహం ప్రసాదించు, ఎప్పుడు తరగని అపారమైన భూతమయ ప్రసాదించు, అందరినీ ప్రేమించాలి, ఇది నాకు తపస్సుల పాలిటి కల్పవృక్షమా ప్రసాదించమన్నాడు. ఆయన ఇచ్చేశాడు, ధనం ఇచ్చాడు. ఇంకొంచెం ముందుకెళ్ళాడు, ఒక ఆవిడ వస్తుంది, నల్లగా ఉంది, పొట్టిగా ఉంది, మూడు వంకలు ఉన్నాయి, గూని వచ్చింది, దాన్ని పగలు చూస్తే జీవితంలో ఎవడో రాత్రి నిద్రపోడు, కళ్ళలోకి వస్తుంది, అంత భయంకరంగా ఉంది. దాన్ని కుబ్జ అంటారు. మూడు వంకలు ఉన్నాయి కనుక చేతులు కాళ్ళు నడుము వంగింది, త్రివంకర అంటారు దాన్ని. ఆవిడ అక్కడ పెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీ పెట్టుకుంది, సుగంధ ద్రవ్యాలన్నమాట. ఈ కౌన్సిల్ కూడా అరబ్ కంట్రీస్ లాంటి వాడు, వాళ్ళు ఎప్పుడు స్నానం చేయగానే అందుకని వాళ్ళంతా చెట్లు కొట్టుకోకపోతే సస్తం పక్కన కూర్చోలేదు, వీడు కూడా అలాంటి వాడు. అందుకని వాడి కోసం ప్రత్యేకంగా సుగంధ ద్రవ్యాలు తీసుకెడుతుందట. ఆ నళినాక్షుడు లేపనముల భాజనము చేయగలుగుతుంది, నానాలేపముల భాజనము చేయగలుగుతాం, పూనితలు తెలుసు దానిని ఆనన రుచి నిజయ వినని దాజ్యం కుజం. అసలు కొన్ని పెద్ద సమాచారం అంటే ఏంటి, ఇదేమో అసహ్యంగా ఉంటుందని చెబుతున్నాడు. ఆఖరి ఇక్కడ ఏమంటాడు తెలుసా, ఆనన రుచి నిజయ వినని దాజ్యం. ఆవిడ ముఖంలో ఒక కాంతి మాత్రం ఉందిట, ఆ కాంతితో తామర పువ్వులని కూడా సిగ్గుపడేలా చేస్తుందిట. అంటే ఏంటంటే భౌతికంగా అందంగా ఉండకపోవచ్చు, కానీ వాళ్ళలో ఏదో యోగ శక్తితో కూడిన కాంతి ఉంటుంది, ఆ కాంతి జ్ఞానులకు తప్ప కనపడదు, దాన్ని కాంతి పుంజము వలయం అంటాం. ఇప్పుడు మన వాళ్ళు ఆరా ఆరా అంటున్నారు, అది ఇంగ్లీష్లో ఆరా అంటే ఇదనమాట. అలాంటి కాంతి కలిగిన ఆ పుజ నానావిధ లేపములు తీసుకుని వస్తుంది, ఒక కంచంలో పళ్ళెల్లో సుగంధ ద్రవ్యాలతో వస్తుంది. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆ దగ్గరికి వెళ్ళి సుందరి అన్నారు, ఒళ్ళు మండిపోయినారు. పగ చూస్తే రాత్రి కాలంలోకి వచ్చే అంత అసహ్యంగా ఉన్న దాని దగ్గరికి వెళ్ళి సుందరి అంటే మండిపోదా, పరిగెత్తలేక కుంటుకుంటూ నడుస్తున్న వాడి దగ్గరికి వెళ్ళి బలే పరిగెత్తున్న గొర్రెలా అంటే మండుతుంది, తిప్పితే మండుతుంది, నెత్తున్న వాడి దగ్గరికి వెళ్ళి ఆయన ఏం స్పీచ్ ఇస్తున్నావు అంటే అదే తెప్పడం. కృష్ణుడు కూడా అలా తెప్పాడు అనుకుని ఎవడరా నన్ను సుందరి అని వేళాపణం వాడుతున్నాడు అని చూపుగా చూసింది తలెత్తింది. ఇంకోడు ఎవడన్నా అయితే ఆ చూపుకి కాలి బూడిదైపోవలసింది, కానీ తీరా కృష్ణుడు తోడగానే ఆ ముఖం తోడగానే ఆవిడ ఒక్కసారి పరవశించిపోయింది. ఆ ముఖం అటువంటిది ఇయా వాళ్ళైనా బొట్టులో వచ్చేస్తాడు ఆయన. ఆది లక్ష్మీదేవి బొట్టులో పడిపోతే ఇంకా మళ్ళా ఇంటివాళ్ళం బొట్టులో పడిపోవడం ఆశ్చర్యం. ఆవిడ వెంటనే కృష్ణుడు చూసి కొంచెం సిగ్గు నటిస్తూ సుందరి అన్నందుకో మరి లేకపోతే ఆయన ముఖం తోడటంలో ఆవిడ కూడా సిగ్గు వచ్చి పెట్టండి. ఆ సిగ్గుపడి కొత్త పెళ్లి కూతుర్లా చదివినాయన చెప్పుతున్నావు అని ఈ పద్యం మొత్తమే పెద్ద మాట. చక్కటి వాడవౌదు సరసంబులంపకు. నువ్వు అందగాడి నాయన, సరసం అడతావా నాతో, వేడపాడలు అడతావా అని ఎల్లవాడికి చక్కదనంబులెక్కడి. అయినా అందరికీ చక్కదనం రమ్మంటే వస్తుందో ఏం చేస్తాం, ఒక్కొక్కడికి ఇలా ఇస్తాడు రూపం, ఒక్కొక్కడికి ఇలా ఇస్తాడు. ఎవడందం వాడి, అందరికీ రమ్మంటే వస్తుందా అందం. చాలు శరీర త్రిపక్కల ఎల్లు వందగడా. చాలు అంటే సంస్కృతంలో ఈ తెలుగులో చాలు కదా, ఇట్లాగే చాలు కదా, మిరియాలు ధనియాలు వేసి వచ్చారు. చాలు అంటే అందము అని అర్థం అనమాట. చాలు శరీర వందగడ త్రివక్రయండ్రు. నన్ను త్రివక్ర అంటారు, ముందే చూస్తున్నా మూడు వంకరలు ఉన్నాయి. నే నిగ్గము కంసు దాచిని, నిజం చెబుతున్నాను కంసుడికి దాచిని. వినిర్మలలే పన్న విద్యదాన, నేను చక్కటి గంధములు తయారు చేస్తాను. ఈ గంధాలు ఒళ్ళుకు పూసుకుంటేనా ఆ శరీరం నొన్నగా తయారవుతుందిగా. అప్పట్లో ఈ శరీరం మీద పనికి మాలిన వెంట్రుకుంటే పోవడానికి దానికి ఆవిడ ప్రత్యేకంగా తయారు చేసేటట్టు లేపడం అదనమాట. అవాంఛిత రామములు అని దిక్మాల పర్యటనలు ఇస్తున్నాడే, వీళ్ళందరూ కూడా ఆవిడ దగ్గర తెలుసుకోవాలి అసలు ఈ గంధాలని. అవన్నీ నా దగ్గర ఉన్నాయి. నన్నికి రాజు మెచ్చు, అందుకే రాజుగారు నా సుగంధములంటే ఇష్టపడి మెచ్చుకుంటాడు. తగ మీరు విలేపనములు ధరింపనే, ఇదిగో ఈ గంధం మీకు ఇస్తాను, మీరు ధరించండి పూసుకోండి అని పూసుకోమనకుండా తానే వచ్చి పూసింది టైం. బలరాముడికి మాత్రం నువ్వే పూసుకోండి, ఎవడో పూసుకోవాలి. నాతో పాటు పారాయణకి, పారాయణతో కూడిన ఈ సప్తాహాలు ఒక ఆయన వచ్చేవాడు. గురువు గారికి ఏమో కిల్లే బాటిల్ సీల్డ్ బాటిల్ ఇస్తారు, మాకెవరు ఇస్తారండి ఏం చెప్తాం మరి. ఇక అందరికీ బాటిల్ సీల్డ్ ఇవ్వాలంటే కష్టం, భవిష్యత్తులో ఇస్తారేమో చెప్పలేం కదా వేరే ఎవడో. ఇప్పుడు కృష్ణుడు సుందరి అన్నాడు కదా, ఆయన నోటితో ఏమంటే రైలు తీరుతుంది. అందరినీ వేలాపడానికన్నా అది నిజమే. దగ్గరకు వచ్చాక ఆవిడ బొట్టన వేలు మీద తన కాలి బొట్టన వేలు పెట్టి గడ్డం కింద చెయ్యి పెట్టి ఇలా టిక్కర్ కొట్టేస్తాడు. అంతే వంకర్లో పోయి రికవర్ అయిపోయింది, ఎంత అందంగా తయారైపోయిందో. పక్క వాళ్ళు అంతా అన్నారు మూర్చిపోతూ, కుబ్జా శైలేంద్రి నీ రూపం చూసుకోవడం అన్నారు. ఈ శైలేంద్రి చేతి స్త్రీ ఆశ్చర్యపోయింది, అక్కడ అర్థం లేదు. మరి ఎలా చూసుకుంది అంటే కృష్ణుడి బుక్కలు అర్థాలు. అత్తం లాంటి చెక్కిలు చూసి ముద్దొస్తుందంట అని పూర్వ పాఠం రాసేది, దీని పెట్టి రాసింది. ఈ చెక్కిళ్ళు అద్దాల్లో ఉన్నాయి, ఈ అద్దంలో చూసుకుంది తన ముఖం. ఒక్కసారి మూర్చిపోయింది నిజంగా నా అందం అయింది. ఆ ఆనందం తట్టుకోలేక ఆయన కొంగుచ్చుకుంది వెంటనే. భగవంతుడు ఇలా అనగానే ఇంత గంధం రాస్తే మనకి అందం వస్తుంది. అందం ఎందుకు రోజు తెలిసినందుకో రహస్యం, పూర్వజన్మలో చేసిన పాపం వల్ల ఈ జన్మలో కురూపు వస్తుంది అని మార్కండేయ పురాణంలో చెప్పారు జనక మహారాజు గారి చరిత్రలో. మరి ఆ పాపం పోవాలంటే ఏం చేయాలి? భగవంతుడికి షోడశోపచారాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క ఉపచారములకు ఒక్కొక్క ఫలితం ఉన్నది, దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అసలు పుణ్యో గంధక భగవద్గీతలో కూడా చెప్పాడు, గంధమిస్తే గంధాత్ పుణ్య అని, గంధము సమర్పిస్తే పుణ్యము వస్తుంది. ఇదే వామకేశ్వర తంత్రంలో ఉమాదేవికి శివుడు చెప్పింది కూడా. అందుకే దేవుడికి గంధం పూస్తే ఏమిటి లాభం? పుణ్యం వస్తుంది. పుణ్యం ఎప్పుడు వస్తుంది? పాపం పోతే. పాపం పోతే ఏమవుతుంది? రోగం బాగుపడుతుంది. వచ్చే జన్మలో క్రమక్రమంగా మనిషిలో తెలియని కాంతి వస్తుంది, శోభ వస్తుంది, అప్పుడు అది ఐశ్వర్యం వస్తుంది. ధూప ఐశ్వర్యం అగరత్తుల ధూపం సరదాగా పట్ల మనం ధూపు స్టిక్స్ వెలిగించండి, ఐశ్వర్యం వస్తుంది విడిచిపెట్టకుండా. సంవత్సర కాలం శివాలయంలో విడిచిపెట్టకుండా ధూపం ఇచ్చిన చాతుర్మాసము నాలుగు నెలలు కూడా విష్ణు ఆలయంలో ధూపు స్టిక్స్ అగరత్తులు వెలిగించిన కటిక దరిద్రం పోయి రుణవృత్తిగా ఐశ్వర్యం వస్తుంది. నేను చెప్పింది కావాలంటే మీరు ప్రాక్టికల్గా చూసుకోండి, ఇవన్నీ నియమాలు. కాబట్టి వీడి గంధం పోసింది, పుణ్యం వచ్చింది, పాపం పోయింది, వెంటనే కురూపం పోయింది, అందమైన రూపం వచ్చింది. మా ఇంటికి రమ్మంది, ఇప్పుడు కాదు తర్వాత వస్తానన్నాడు ఆయన. సరే వెళ్ళాడు. ఆ తర్వాత కాంసాహారం ఒక రెప్పవాడు పడుకోడు చంపేశాడు. ఆ గంధంతో ఇప్పుడు ఒకేసారి చెప్పుకోలేం కానీ మొత్తం మీద ఈ గంధంతో మీకు పుణ్యం పంచిపెట్టి కొత్తగా కౌశలు తెచ్చాడని ఒక మొక్క చెప్పి దుష్ట శిక్షణ చేసి ఇంకా ఎంతసేపైనా చెప్పవలసిన కష్టం కదా అవదు. నేను చెప్తున్నా భాగవతం మినిమం న్యాయం ఒక దశమస్కంధానికి న్యాయం చేకొస్తారంటే ఒక 27 డేస్ చెప్పుకోవాలి. అప్పుడు ఒక్క దశమస్కంధం వరకు కొంతవరకు న్యాయం, రోజుకు 2 గంటలు విడిచిపెట్టబడే లేదు. ఇప్పటి వరకు 7 రోజుల పాటు ఒక సదవకాశం సత్ అవకాశం మరి మీరు కూడా సదవకాశంగా స్వీకరించి భక్తి శ్రద్ధలతో విన్నారు. ఎప్పుడైనా ఆఖరి రోజు పూర్తిగా పురాణమైన ఫలితం రావాలంటే సన్మానం చూసి పెడితేనే ఫలితం వస్తుంది. సన్మానం చూడని వాడికి మాత్రం 7 రోజులు ఉన్న పురాణం ఫలితంతో పోతుంది. అందుకని ఆ ఫలితం పోగొట్టుకోవాలని కోరుకుంటే వెంటనే లేచి వెళ్ళిపోండి. కాదండి 7 రోజులు విన్నాం, వీక్ డేస్ విన్నాం, ఈ కాసేపట్లో వీక్ అయిపోతామా, ఒక పావుగంట ఉంటామండి సన్మానం చూసి పెడితే అది వేరే విషయం. తదనంతర కార్యక్రమం అంతా కూడా హరిప్రసాద్ గారికి ఇచ్చేస్తూ వాసుదేవ హరివాసుదేవ.